사회는 마나키 공부라. 마나키 ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచం ఉన్నదానిగానే కళ్ళకు కనిపిస్తుంది. చూచేవాడు లోపల కూడా ఉన్నాడు. దాన్ని మనస్సు అని అంటున్నా, జీవుడు అని పిలుస్తున్నాం. అంటే వాడు ఇంద్రియాల ద్వారా, ఒక మనలో ఒక నుండి ఇంద్రియాల ద్వారా లోకాన్ని చూస్తున్నాడు వాడు. వాడు జీవుడు. విశాలమైనటువంటి సృష్టి నిర్మించినటువంటి కర్త ఒకడు ఉన్నాడు. ఆ కర్తనే మనం ఈశ్వరుడని పిలుస్తున్నాం. ఎవరికోటికి వాడు కర్మానుసారం కర్మ ఫలితాన్ని పంచి ఇచ్చేవాడు, వాడిని మనం ఈశ్వరుడు అని అంటున్నాం. మన చేత చూడబడుతున్నటువంటి ఈ లోకం గురించి, ఈ లోకానికి ఆధారంగా ఉన్న పరమేశ్వరుడు గురించి, ఏదైతే మనలో నేను ఏదైతే ఏ మనస్సు అయితే ఏ జీవుడైతే మనలో నేనుగా వ్యక్తం అవుతున్నాడో, ఆ నేను గురించి, లోకం గురించి, దేవుడి గురించి, మూడాట్ల గురించి చెబుతూ, వీటికున్న పరస్పర సంబంధం గురించి చెప్పిందే వేదాంతం. సిస్టర్ సుబ్బారావు గారు, వారు రమణ భక్తుడు. వారికి భగవద్గీత ఉంది ఎంత భక్తుడు, రమణ అంటే అంతే భక్తి. రమణ అంటే జ్ఞానాచార్యం, మహాగురువు, మహాజ్ఞాని, జ్ఞానానికి ఆచార్యం. సిస్టర్ సుబ్బారావు గారు వారి అమ్మాయితో చెప్పిన మాటలు చెప్పారు, వారి అమ్మాయి నాకు చెప్పారు. 1937 1937 అంటే ఈనాటి మాటలో ఈనాటి మాట కాదు, ఈనాటి మాట. ఆ 1937 ఈ సిస్టర్ సుబ్బారావు గారు రమణ మహర్షి రమణాచార్యుడు దర్శనానికి వెళ్ళారట. ఈయన బాగా చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. సిస్టర్ సుబ్బారావు గారు ఆ రోజుల్లో చాలా ఉన్నత విద్యను అభ్యసించారు. ఆంగ్ల భాషలో, తెలుగు భాషలో, సంస్కృత భాషలో ఆధిపత్యం ఉన్నాడు. అంటే కన్నయం పండుగారు. సరే, రమణాచార్యుడు దగ్గరికి వెళ్ళి 15 నిమిషాలు 20 నిమిషాలు మౌనంగా కూర్చుని, సంవత్సరాన్ని ఎక్కువ చదువుకున్న వాడు ఏదో కృషి నడకుండా ఉండలేరు, ఏదో వాడికి సందేహాలు వస్తుంటే ఏదో అడుగుతూ ఉంటారు. సుబ్బారావు గారు అలా ప్రశాంతంగా భగవాని సమక్షంలో కూర్చుని మనందరికీ ఉపయోగపడే ప్రశ్న ఒకటి అడిగారు. అది మనకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. వారి అమ్మాయి చెప్పిన మాటలు నాకు ఏమండి, మీరు ఏమి ఎవరిని గురించి బోధిస్తున్నారు? నా యామ్ హీ అమ్మాయి. ఆ విషయం గురించి మీరు బోధిస్తున్నారు, హీ అమ్మాయి, నేను ఎవడను, నేను ఎవడను. అంటే ఈ మనస్సు గారు ఎవరు అని దాని అర్థం. మనకి మనస్సే నేనికొని వ్యక్తమవుతుంది. అంటే ఈ మనస్సు గారు ఎవరని మీరు ప్రశ్న వేసుకోమంటున్నారు? ఇది ఈ మనస్సే మనకి నేనుగా వ్యక్తమవుతుంది. ఇది నిజమైన నేను కాదు, సత్యమైన నేను కాదు, యథార్థమైన నేను కాదు, వాస్తవమైన నేను కాదు, ఇది అబద్ధమైన నేను. మనకి దేహాభిమానాన్ని, దేహాత్మ బుద్ధిని కలగజేసింది కూడా ఇదే, ఇది అసత్యమైన నేను. ఈ శరీరం మరణించిన తర్వాత ప్రయాణం చేసేది కూడా ఇది నేను. అంటే ఈ నేనుకి ఒక మూలం ఉందని మీరు చెబుతున్నారు. అది బయట లేదు, మీ లోపల ఉందని మీరు చెబుతున్నారు. మీరు చూసిన ఈ నేనుని మూల తలంపు, మొదటి తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, దాని పుట్టి లేదు, బయట లేదు, లోపలే ఉందని మీరు అంటున్నారు. జీవుడు తల్లి గర్భం ఎందుకు ఆశ్రయిస్తాడంటే రూపం కోసం. రూపం అక్కర్లేదు, తల్లి గర్భం అక్కర్లేదు. తల్లి గర్భం కూడా గది లాంటిదే. ఆ గదిలోకి మీరు ఎందుకు ప్రవేశిస్తారంటే జీవుడు రూపం కావాలడికి. రూపం లేకపోతే లోకం లేదు. రూపం వచ్చాక సరదాగా పేరు పెడతారు. పేరు ఇచ్చాక రూపం, పేరు ఇచ్చాక లోకం వస్తుంది. లోకం వచ్చాక దేవుడు వస్తాడు. అక్కడి నుంచి మన పూజ ప్రారంభం అవుతుంది. అంటే తల్లి గర్భంలో జీవుడు ప్రవేశిస్తున్నాడు, వాడు రూపం కోసం ప్రవేశిస్తున్నాడు. కానీ రూపం అక్కర్లేకపోతే వాడికి రూపంతో పని లేకపోతే తల్లి గర్భంలో తెలియాల్సిన పని లేదు. అది ఎప్పుడు ప్రవేశిస్తాడు, ఎలా ప్రవేశిస్తాడంటే వాడు కర్మానుసారం, ఆ కాలానుగుణంగా, ఆ ఈశ్వర సంకల్పాన్ని బట్టి వాడు కర్మానుగుణంగా వాడు ఆ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. ఈ మొదటి తరంపతి పుట్టిన మీ లోపలే ఉంది, బయట లేదని మీరు చెబుతున్నారు. లేదా పుట్టిందేవరంటే హృదయంగానే చెబుతున్నారు. ఆ హృదయం మీ లోపలే ఉందని మీరు చెబుతున్నారు. చెబడమే కాకుండా ఈ మొదటి తలంపుని, మూల తలంపుని అక్కడికి పంపమని చెబుతున్నారు. దాని పుట్టింటికి పంపమని చెబుతున్నారు. నేను పుట్టింటికి చంపడం అలవాటు చేసుకుంటే ఆ మూల తలంపు వచ్చి ఎదుర తలంపులు కూడా పడిపోతాయి ఆగిపోతాయి అని మీరు చెబుతున్నారు. ఆ మూల తలంపును మూలంలో మండించమని మీరు చెబుతున్నారు. కానీ నేను అభ్యాసం చేయడానికి ప్రారంభించాను. అభ్యాసం చేసి ఏదో కొంత దూరం ఎడతాను, మళ్ళీ వెళ్ళనని వెనక్కి వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి వెళ్ళిన మనస్సులో మూలంలో దాని పుట్టింటికి వెళ్ళమని అడుగుతున్నాను. వెళ్ళమని అడుగుతుంటే ఏదో కొంత దూరం వెళ్ళి మనం వెనక్కి వచ్చేస్తాను. కానీ దాని ఆ మొదలు ఆదిపోటు వెళ్తాం లేదు. అది నువ్వు వెళ్ళమని చెప్పినా వెళ్తాం లేదు. దాని సైతం చేస్తున్నాను మూలతలం మూలంలోకి వెళ్ళమని దాని పుట్టింది మీరు చెప్పారు కదా. నేను పుట్టిలో ఉడమయమేమి అక్కడికి సాధన చేస్తున్నప్పటికీ, నేను ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది అక్కడికి వెళ్ళటం లేదు. ఆ మూల తలంపు మూలంలోకి, ఆ హృదయంలోకి, ఆ హృదయ గుహలోకి వెళ్ళటం లేదు. కొంత దూరం నేను సాధన చేస్తుంటే కొంత దూరం వెళ్ళి మరి వెనక్కి వచ్చేస్తుంది. మరి ఏంటి దానికి ఉపాయం ఏమిటని ప్రశ్న. చాలా ఈ ప్రశ్న కానీ మీ పేద ఆన్సర్ ఉంటుంది. అవడానికి క్వశ్చన్ మీకు ఒక ప్యారాగ్రాఫ్ ఉంది. ఈ క్వశ్చన్ ఉంటుంది ఒక ప్యారాగ్రాఫ్. ఇంతవరకు నేను చెప్పింది ప్రశ్న అది భగవాన్ అన్నారట. సరే అది వెళ్ళటానికి మీరు మూలవైపు హృదయంలోకి పంపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మూల తలంపు మనస్సును అక్కడికి పంపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళటం లేదు. మరి నువ్వు వెళ్ళకుండా ఎవరికి వస్తున్నారు అన్నారట భగవాన్. అప్పుడు నేను అన్నారట ఎవరో ఇతరుల మీద పెట్టుకోవడం ఎందుకు లేని ఇతరుల మీద ఎక్కడం ఎందుకు. నా అలవాట్లు, నా సంస్కారాలు, నా వాసనలు, నా అవుట్ గోయింగ్ టెండెన్సీస్, అవుట్ గోయింగ్ ఈ సెన్సెస్, అవుట్ గోయింగ్ మైండ్, అంటే నాకున్న అలవాట్లు ఏవో నాకున్నాయి, నాకున్న సంస్కారాలు ఏవో నాకున్నాయి, నాకున్న తలంపులు ఏవో నాకున్నాయి. ఆ పూర్వజన్మలో నేను చేసిన పనులు ఇప్పుడు సంస్కారాలుగా ఉన్నట్టు నాకు తెలుస్తుంది. ఆ శరీరాల స్మృతి రాకపోయాను. భవిష్య భగవంతుడు దయామయుడు కాబట్టి ఆ పూర్వ దేహాలకు సంబంధించిన స్మృతి నాకు లేకుండా చేశాడు. ఇంకేంటి ఈ జన్మలోనే దుఃఖం భరించలేకపోతున్నాను, ఆ జన్మలో కూడా జ్ఞాపకం వస్తే ఇంకా దుఃఖం పెరుగుతుంది. కానీ ఆ సంస్కారాలు మటుకు నాలో పనిచేస్తున్నాయి. సంస్కారాలను బట్టే అలవాట్లు వస్తున్నాయి, తలంపులు వస్తున్నాయి. తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? లోపలి వాసన బట్టి, సంస్కారాన్ని బట్టి తలంపు వస్తుంది. కానీ తలంపు కూడా నీకు బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. ఆ వాసనలోంచి, సంస్కారంలోంచి నీకు ఆ తలంపు వస్తుంది. అయితే ఇప్పుడు ఎవరెడ్డు వస్తున్నారో మీరు నన్ను అడుగుతున్నారు. అంటే నా తలంపులు, నా అలవాట్లు, ఈ అలవాట్లు వేయడం వల్ల మనస్సు దాని మూలంలోకి పంపలేకపోతున్నాను. ప్రయాణంగా మనస్సు ప్రయాణం చేయడానికి సిద్ధమైన మనస్సులో ఉన్న అలవాట్లు ఆ మనస్సును బయటకు తీసుకొచ్చేస్తాను. లోపల మొదలనటం లేదు, దానికి కోపం సరిపోవటం లేదు. ఈ అలవాట్లు నాయంతటి నేను వదిలించుకుని పునర్జన్మ చేసిన నాయంతటిని వదిలించుకుని బయటకు వస్తానేటువంటి ధైర్యం కూడా నాకు సరిపోవటం లేదు. ఆ సాధన బలం కూడా నాకు లేదు. ఈ సురాగ్రహం ఉంటే ఈ అలవాట్లలోంచి, తలంపుల్లోంచి, సంస్కారాల్లోంచి, ఈ పునర్జన్మ ఏటిలోంచి నేను విడుదల పొందగలగాను. కానీ ఈశ్వరానుగ్రహం లేకపోతే నా వల్ల కాదు అని కూడా తెలుస్తుంది అన్నారు. అంటే భగవాన్ వెంటనే అన్నారట అనుగ్రహం అనేది ఈశ్వరుడికి సంబంధించింది. ఇప్పుడు ముందు నీ గొడవ మాట్లాడి ఈశ్వరుడి గురించి మాట్లాడుతున్నావేంటో సుబ్బారావు అన్నాడట. నేను చేయవలసిన పని గురించి చెప్పకుండా ఈశ్వరుడికి సంబంధించిన పని గురించి మాట్లాడుతున్నావు. అంటే నువ్వు చేయవలసిన పని నువ్వు పూర్తిగా చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, డెడికేటెడ్గా చెయ్యి, డ్యూరేటెడ్గా చెయ్యి. అయ్యది నువ్వు ఆ ప్రయత్నం హృదయపూర్వకంగా కనుక చేస్తే నువ్వు చేస్తున్న ప్రయత్నం, నువ్వు చేస్తున్నటువంటి సాధన దురభ్యాసాలలోంచి, దురలవాటులోంచి విడుదల పొందాలనేటువంటి నువ్వు చేస్తున్న ప్రయత్నమే ఈశ్వరానుగ్రహంగా మారిపోయి నేను సేవ చేస్తున్నాను. అది ఈశ్వరానుగ్రహం నేను డౌట్ చేయకూడదు, ఆయన బుద్ధి చేయకూడదు. నిశ్చయమైన బుద్ధితో వ్యవరింగ్ లేకుండా నువ్వు కనుక నువ్వు ప్రయత్నం కనుక చేస్తే అది డొరైన్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది. నువ్వు పొందవలసింది ఏదో పొందుతావు, నీ లోపల ఉంది, అందుకని నువ్వు అయి ఉన్నావు అని భగవాన్ ఇలా చెప్పారు. భగవాన్ ఎక్కువ మౌనంగా ఉండేవారు, మాట తక్కువ మౌనంగా. అంటే మనసు ఎక్కడైతే అణిగిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. మనది చెడు భాష, ఇంగ్లాండ్ వాళ్ళకి ఇంగ్లీష్ భాష. అలాగే ఆత్మ కూడా ఒక భాష. ఆత్మ యొక్క భాష సంస్కృతం బాహు, ఆత్మ భాష మౌనం. మనిషి గారు లాంగ్ వేస్ తోటి పని లేకుండా ఆయన చెప్పవలసిన ఏదో మీకు మౌనంగా చెప్పగలరు ఆ సందేశాన్ని మీకు అందిపగలరు. హృదయం హృదయం తోటి మాట్లాడేటప్పుడు మాట్లాడుతుంది పని అనేవాడు. ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడి ఊరుకుంటాడు స్ట్రాంగ్ మైండ్ గుర్తు. అవసరం లేకుండా ఊరికే మాట చెప్పేస్తుంటాడు వాడు వీక్ మైండ్ గుర్తు. వాడు ఎంత పాపులారిటీ వాడు ఉన్నప్పటికీ అని నేను చెప్పటం లేదు, మానసిక శాస్త్రవేత్తలు చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న విషయాన్ని 10 వాక్యాలతో చెప్పే విషయాన్ని 50 వాక్యాలతో చెప్తారు. దాన్ని భగవాన్ ఏమన్నారు చెప్పుకుంటారని లగ్జరీ అన్నారు. అంటే మీకు సంవత్సరానికి 20 చీరలు సరిపోతాయనుకోండి, 100 చీరలు కొనుక్కుని బీరువాళ్ళు పెట్టుకుంటే అది లగ్జరీ. అలాగే మనకు ఏదైతే అవసరమో ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడలేక అంతకు మించి మాట్లాడితే అది ఒక రకమైన లగ్జరీ. అది లగ్జరీ అని భగవాన్ వాడారు అన్నమాట. ఎందుకు మనం ఎందుకు చేస్తున్నామో జపాలు ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. ఈ పూజల వల్ల జపాల వల్ల ధ్యానాల వల్ల విచారణ వల్ల మన జీవితం పరిశుద్ధం కాకపోతే వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఒకవేళ పుణ్యం వచ్చినా దాన్ని తీస్తే తెలియబోతుంది, మళ్ళీ భీమవరం సిద్ధం అవ్వాలన్నమాట. దేహాభిమానం ఉన్నంతకాలం దేహాత్మ బుద్ధి ఉన్నంతకాలం మనం పూజ చేయకుండా జపం చేయకుండా విచారణ చేయకుండా ధ్యానం చేయకుండా ఉండలేము. ఏదో దేవుడికి అర్చన చేయాలనిపిస్తుంది, ఆ సహస్రనామాలు చదవాలనిపిస్తుంది, అశ్వడికి ఏదో అభిషేకం చేయాలనిపిస్తుంది, విష్ణు యొక్క పాదాలను ఆశ్రయించాలనిపిస్తుంది, విష్ణుని అలంకరించాలనిపిస్తుంది. ఆ దేహాభిమానం అంతకాలం మనకు ఉపాసన తప్పదు. అది గురువుని ఉపాసించండి, అది మీ ఇష్టదేవతలు మీ ఫేవరెట్ గాడిని ఉపాసించండి. అది కృష్ణుడు కూడా 12 అధ్యాయాలు చెప్పాడు, సగుని సాకారం మీకు జరుగుని ఇబ్బంది నిరాకారం కష్టం. అది ఈజీగా డైరెక్ట్గా మీ మనసును ఈజీగా ఆకారం లేనటువంటి రూపాలైనటువంటి ఒక నామాలైనటువంటి చైతన్యంగా ఉంచడం అంటే చాలా కష్టమైన పనిది. సరసానంగా భక్తి అంటే సగుణం సాకారం ఆరాధించడమే భక్తిలోకి వస్తుంది కేటగిరీలో. ఇతర ఆచార్య స్వాములు ఏమన్నారంటే మీకు ఆత్మజ్ఞానం కలగడం కోసం, ఆత్మార్థం కలగడం కోసం, ఆత్మవైభవం తెలియడం కోసం కావలసినటువంటి సామాగ్రిలో భక్తి కూడా చాలా ముఖ్యమైందని ఆచార్య స్వామి గారు సందర్భంలో చెప్పారు. అర్జంటు కాని వారికి సత్యం తెలియదు. సత్యం అంటే వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. మన హృదయంలో ఉన్న సత్యం, లోపల ఉన్న సత్యం, బయట ఉన్న సత్యం, అంతటా వ్యాపన్న సత్యం, వెనుకున్న సత్యం, ముందున్న సత్యం, అంతా సత్యమే, అంతా అనుగ్రహమే, అంతా శాంతి. అయితే అంతా ఆనందం అయినప్పటికీ, అంతా శాంతి అయినప్పటికీ, అంతా వైకుంఠమే అయినప్పటికీ, అంతా దేవుడే అయినప్పటికీ నువ్వు కనుక సత్యంలో కాకపోతే నీకు సత్యం తెలియని దేవుని తెలియని స్వాములు వారు అన్నారు ఆచార్య స్వామి. కొంతమంది ఏం లేదు, మేము సంపాదించుకుంటున్నాం, మేము సంపాదించుకుంటున్నాం, మేము తింటున్నాం, మేము తింటున్నాం, ఎంత కావాలంటే అంటే మేమే తింటాం, ఒకళ్ళు ఎక్కువ తినేటువంటి మరి మేము కప్పుతాం. వాళ్ళకి పరమాత్మని వాళ్ళకి ఈశ్వరుడు వాళ్ళు కప్పుతారు. ఒకళ్ళు ఎక్కువైనా సరే బాగా నింపేసి కప్పుతారు, తినేసి కప్పుడు వచ్చి మళ్ళీ తిని ఆడే కప్పుతారు. కానీ ఎవరికి పట్టుకుంటాం ఆ స్వామి శివానంద గారు ఏదో పాట పాడుతూ ఉంటారు అన్నారు. ఈ తెలుపులు ఈ తెలుపులు ఈ తెలుపులు డ్రీ తెలుపులు డ్రీ తెలుపులు డ్రీ తెలుపులు శ్రీ తెలుపులు శ్రీ తెలుపులు శ్రీ తెలుపులు ఈ తెలుపులు శ్రీ తెలుపులు 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 అంటూ ఉంటారు స్వామి. అంటే ఈ తెలుపులు ఈ తెలుపులు అంటే సరిపడ తినమని, అంటే మీకు సాధనకు అనుగుణంగా నువ్వు తినాలి. మరీ ఎక్కువ తింటే మీకు సమాధానం వస్తుందని నిద్ర వచ్చేస్తుంది. ఆయన ఇంకో మాట అన్నారు స్వామి శివానంద గారు, మనం ఆ నేత్రోడు చేసిన లడ్డు నాలుగు మీద పెట్టుకునేటప్పుడు ఇంకా స్వర్గం ఎక్కడ ఉంది, ఏ స్వర్గం అనిపిస్తున్నట్టు. సరిగ్గా నేత్రోడు తయారు చేస్తారనుకున్న లడ్డు, ఆ లడ్డు తినేటట్టు ఎలా ఉంటుంది, ఎంత స్వర్గం ఎన్ని అబద్ధం, ఎక్కడో స్వర్గం అంటారంటే ఏ స్వర్గం అనిపిస్తున్నట్టు. ఆ నాలుగు మీద ఉన్నంచేది స్వర్గం అంటున్నది, ఆ లడ్డు నాలుగు దాటి ఉదరంలో తెలియదా కడుపులో తెలియదా ఇంకా అక్కడి నుంచి నరకం రాసిన ఉంటున్నట్టు. లడ్డు నాలుగు నెలల నుంచి ఏదో స్వర్గం అంటే నాలుగు దాటి కింద పడిందే నరకం అంటాడు. మీరు అనుకుంటే అంటారు ఏ స్వర్గం ఎందుకు స్వర్గం అని ఇమీడియట్ వాడికి నరకం సిద్ధంగా ఉంది. శివానంద గారు ఏమన్నారంటే నాలుగు మీద ఉంటే స్వర్గం, నాలుగు దాటితే నరకం. పట్టబడే బాధ ఒకటి నాలుగు ఏం తెలుస్తుంది తెలియదు కదన్నారు రమణాచార్యులు, జ్ఞానాచార్యులు. మనకి మంచిగా సాధన మనం ఎలాగా చేయలేము, కానీ మనం చేయగలిగింది మనం చెయ్యాలి. అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అంటాం, శివోహం 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 అంటే ఎర్ర చేయం గుర్తు తడుకోవాలి. మా అడవిని ఎర్ర చేయని గుర్తిందంటే నేను తట్టుకోలేను. శివోహం 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 అంటే అహంగ్రహం మాస్మి అహంగ్రహం ఎర్ర చేయని గుర్తి తట్టుకొని ఎవరైనా చిన్న మాట అంటే తట్టుకోలేదు అంటే శివోహం వచ్చింది. అది దీని అర్థం అంటే నోడుతో మనం చిలక పడతలు పలుకుతున్నాం కానీ విషయం మనకు అనుభవం. రమణ మహర్షి గారిలో ప్రత్యేకత ఏంటంటే మనం ఒక 50 వాక్యాలు ఆయన రాసిస్తే దాని 5 వాక్యాలు ఆయన రాయలేదు. అది ఆయన అంటే ఆయన వృద్ధుడు కూడా బాగా అలవాటు. విజుపు గింజలు ఎక్కడైనా కింద పడిపోతే ఏది డబ్బాలు వేసుకోవాలి వాడు రమణ ఆచార్య. అంటే ఏది వేస్ట్ చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, ఎనర్జీ వేస్ట్ చేయకూడదు, పదార్థాలు వేస్ట్ చేయకూడదు. మనం కూడా కాలాన్ని వేస్ట్ చేస్తుంటే భగవంతుని అధోరపరచిన ఇప్పుడు మనకు వాళ్ళ మీద వాళ్ళ మీద ద్వేషం ఇస్తూ ఉంటుంది, కొంతమంది మీద మనకు అసూయ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. మనకి ఎవరి మీద అయితే అసూయ వస్తుందో వాళ్ళ హృదయంలో కూడా వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు. అంటే మనం దేవుడిని చూసి అసూయ పడుతుంది అన్నమాట. భగవంతుడు అంతగా ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఒక చోటు ఉంది మరొక చోట లేకపోతే వాడు దేవుడు కాదు, ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోతే వాడు ఈశ్వరుడు కాదు. అంతగా ఉంది అన్ని లోకాలనండి, భూలోకానికి ఒక దేవుడు, స్వర్గలోకానికి ఒక దేవుడు, నరక లోకానికి ఒక దేవుడు కాదు, అన్ని లోకాలకి ఒకటే దేవుడు, అందరికీ ఒకటే దేవుడు. ఆ దేవుడు అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉండి కంట్రోల్ చేస్తున్నాడు. ఎలా కంట్రోల్ చేస్తున్నాడు? వాడు కర్మానుగుణంగా వాడిని నియమిస్తున్నాడు. ఈశ్వరుడు భగవాన్ చెప్పారు కదా, భగవాన్ మొట్టమొదటి మెసేజ్ ఏంటంటే వాళ్ళ అమ్మగారికి చెప్పినటువంటి మెసేజ్ ప్రధమ మెసేజ్. ఈశ్వరుడు జీవుణ్ణి వారి వారి ప్రారంభాన్ని అనుసరించి ఆడుస్తున్నాడు. అంటే మొట్టమొదటి అరుణాచలం వెళ్ళిన తర్వాత రమణ మహర్షి గారు ఇచ్చినటువంటి మొట్టమొదటి సందేశం నేనే ఉన్న కాదు, నాన్నగారు కాదు, ఇదే తల్లిగారికి చెప్పాను. అది ఈశ్వరుడు జీవకొద్ది వారు వారి ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగేది, జరుగు రానిది ఎవడు ఎంత ప్రయత్నం చేసిన జరగదు. ఇది నిశ్చయం, నిశ్చి సత్యం. ఇలా ప్రారంభం అనిపించడానికి ఆ దేహం ఇస్తుంది, ఆ ప్రారంభం పూర్తి అవగానే ఆ దేహం పడిపోదు. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ దేహం పడిపోయినప్పుడు సాంకేక్షలు ఏదో వస్తున్నా కానీ ఇచ్చిన గొడవలు ఉండవని మీరు ఇద్దరు హైదరాబాద్లో ఒకటి అడిగారు. ఏమంటే మోక్షం మోక్షం అంటారు, మోక్షం కావాలనుకుంటారు, రెడీ పడిపోయి కదా మోక్షం కావాలంటారు, మోక్షం కావాలంటారు, మోక్షం కావాలనేది అది కూడా కోరికే కదా, కోరికే. కానీ పెద్ద కోరిక. ఏం కోరికది? పెద్ద కోరిక. మన చిల్లర గొడవలు, చిల్లర కోరికలు, చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న ద్వేషాలు, పెద్ద కోరిక కోసం మనం ప్రయత్నం చేస్తామంటే ఎన్ని వాటి అంతటే ఊరుకోండి. ఓ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి మనం, ఏ ఇంట్లో గొడవలు ఉంటుంది దాన్ని పట్టించుకోవాలి. అంటే దగ్గరలో అవుతాయి, చిన్న చిన్న గొడవలు అవుతాయి అనుకోండి, ఆ స్టూడెంట్ ప్రిపేర్ ఎగ్జామినేషన్ రేపు అనుకోండి, ఎవరంటారు పట్టించుకోండి. అవన్నా మాట్లాడి చెవిలో పడ్డ వాడికి ఎంతసేపు ఎగ్జామ్లో దృష్టి ఉంటుంది కానీ గొడవ ఉన్నా వాళ్ళు పట్టించకూడదు. అదే మరి మోక్ష సాంక్ష అది అది కోరికైనప్పటికీ ఈ చివరి చెప్పిన కోరికను ముందు ఊడిపోతారు ఆ కోరికను. అది ఎవరేమి చెప్పినా ఆ ప్రాణ ప్రయాణ టైంలో మనం అనుకున్న ఏమి రాదు, మనకు ఉన్నదే వస్తుంది. అది మన పునర్జన్మ నిర్ణయిస్తుంది. అంటే మన ప్రాణం పోయేటప్పుడు సరిగ్గా ప్రాణ ప్రయాణ టైంలో అచ్చర శ్వాస మూడు 4 శ్వాసల్లో మన ప్రాణం పోతుంది అనుకోండి, ఆ 4 శ్వాసల్లో ముందు మనకి ఏ తలంపు ఉందో ఆ తలంపు అనుకూడంగా మనకు పునర్జన్మ రాదు. అచ్చర శ్వాస మనకి మొదటి శ్వాస తెలియదు, చివరి శ్వాస తెలియదు. ఆ 2 శ్వాసలు మనకి తెలియదు, మొదటిది తెలియదు, చివరిది తెలియదు. ఆ చివరి శ్వాస ఆ లాస్ట్ బ్రెత్, ఎప్పుడైతే నీకు ఆ చివరి శ్వాస ఎప్పుడైతే పోయిందో అప్పుడు నీకు ఏ తలంపు అయితే స్ట్రాంగ్గా ఉందో ఆ తలంపుకు అనుగుణంగా అయినటువంటి పునర్జన్మ నీకు నిర్ణయించబడుతుంది. శరీరం మరణించేటప్పుడు పన ఆ తలంపులు రావాలనుకుంటే రావు, ఇప్పుడు అనుకున్నది ఏం రాదు. అప్పుడు హృదయంలో ఏదైతే ఉందో, ఏదైతే అత్యంత బలీయంగా ఉందో ఆ తలంపు మాటకే సహస్రారంలోకి వస్తుంది ప్రాణం పోయేటప్పుడు. అంటే మనకి ప్రిపరేషన్, ఈ 6 అధ్యాయంలో కృష్ణుడు చెప్తుంది కూడా రిలైజేషన్కి, గాడ్ రిలైజేషన్కి, ట్రూత్ రిలైజేషన్కి, ఆ ఎటర్నిటీని లెవెల్ చేయడం కోసం, ఆ నిమ్మత్తుల స్టేట్ పొందడం కోసం మీ మనస్సు, మీ ఇంద్రియాలు, మీ బాడీని స్వాధీనంలో ఉండాలి. లోపల దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, మనసు తెలుస్తాను, దేహం తెలుస్తాను. మీ లోపలనంటే నా ఇమ్మత్తుల స్టేట్ని పొందడం కోసం మీ దేహాన్ని, మీ మనస్సును ఉపయోగించుకోవాలి. అవి ఎప్పుడు ఉపయోగపడతాయి? అవి కంట్రోల్లో ఉన్నప్పుడు, కంఫర్ట్లో ఉన్నప్పుడు మీకు ఉపయోగపడతాయి. మీ దేహము, మీ మైండ్కి కంఫర్ట్ లేనప్పుడు మీ లేకుండా ఇమోషనల్ స్టేట్ని పొందడానికి ఈ దేహం మనస్సు సహకారం చేయదు. అంటే నీ దేహంతో నీ మనస్సుతో ఎన్ని సాధించినప్పటికీ ఆ లోపలంటే అసలు శిక్షాన్ని నువ్వు పొందలేకపోతే ఎన్ని స్వప్నంతో సమానం. మనస్సు గురించి చాలా గ్రంథాలు చెప్తాను, మనస్సు గురించి ఆ మనోనాశనం గురించి చాలా గ్రంథాలలో చెప్తాను. కానీ రమణ మహర్షి గారు అనే టెక్నిక్ ఏంటంటే, ఆయనలో ప్రత్యేకత ఏంటంటే, మనసుని ఎదురుపడటం అది ఆయన ప్రజెంటేషన్లో గొప్పతాను. లేటెస్ట్ టెక్నాలజీ మనసు ఇలా జయించింది అలా జయించింది చాలా మంది చెప్తారు ఇలా చేయండి. భగవాన్ ఏమన్నారంటే దానికి ఎదురు పడుతున్నారు, దానికి మీరు ఎదురు పడదు. అంటే ఈ మనస్సు గారి దగ్గర గుణం ఉండటండి. వాళ్ళతో మనం యుద్ధం చేస్తామంటే ఆ వాళ్ళు ఏం చేస్తాడటండి, మన బలం అంతా రాడేసి ఉండటండి. అంటే అవతార పురుషు అయినటువంటి రామచంద్రమూర్తి కూడా చెట్టు చాటు ముందు కొట్టవలసి వచ్చిందటువంటి వాళ్ళు ఇంకేంటి, వాళ్ళు ఎదురుకుండా అయిపోయాడనుకోండి రాముడు బలం కూడా లాగేస్తాడటువంటి వాళ్ళు. ఇందుకు భగవాన్ చేసింది ఏంటంటే మన మనస్సు గారి కూడా వాళ్ళు లాంటి వాళ్ళు ఏంటో నీ పని ఏంటో చూస్తానని మనసు గారి వెళ్తే నీ సాధన అంతరా నువ్వు అంతరాను అలవాటు వచ్చి నీ సాధన అంతా మనకి బలస్తాడు. ఆ విష్ణు సహస్రనామాలు చదువుతాం, టైం చదువుతామండి, శివ సహస్రనామాలు చదువుతాం, మన సినిమాకి అలవాటు ఉందనుకుంటే అలవాటు వెళ్ళి చదివే పొద్దున్న చదివేసేవారు మాధ్యాన్ని మ్యాథ్మీకి భగవాన్ చదువుతున్నారు. నువ్వు విష్ణు సహస్రనామాలు పొద్దున అయిపోయి శివ సహస్రనామాలు అయిపోయి లలిత సహస్రనామాలు చదివేశారు, ఆ కోర్సు అయిపోయింది కదా మధ్యాహ్నం మ్యాథ్మీ 2 గంటలు వెళ్ళడం చదువుతున్న లక్ష్యం. అంటే అలవాటు యొక్క వ్యాధి అది ఏ జాతి అది అలవాటు యొక్క ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్. అంటే మనస్సు యొక్క వేద నుండి నీ సాధన కూడా తట్టుకోలేదు, భగవంతుడే తట్టుకోలేకపోయాడు, రాముడే తట్టుకోలేకపోయాడు వాడు. అంటే ఈ మనస్సు గారిని ఏదో విషయం రాస్తున్నామాలో 10 నిమిషాలు చదివి 10 నిమిషాలు ధ్యానం చేసి 10 నిమిషాలు జపం చేసి ధ్యానాన్ని నేను మనసుని వేయించేస్తానంటే దాని ముందు నీ సాధన కూడా తినేస్తున్నాడు. అంటే దాని భగవంతుడికి వెళ్ళద్దు, దాన్ని పట్టించకూడదు, దాన్ని లక్ష్య పెట్టద్దు, నిర్లక్ష్యంగా చూడడానికి మనస్సును లక్ష్య పెట్టద్దు. వారు ఏదో ఉన్నారు, వారు ఏదో చేస్తారు, దాన్ని నిర్లక్ష్యంగా చూడదు, దాన్ని గౌరవంగా చూడద్దు, నీ మనస్సును అగౌరవంగా చూడదు, దాన్ని లక్ష్య పెట్టద్దు, నిర్లక్ష్యంగా చూడదు. అంటే దాన్ని గౌరవం పట్టించుకోవద్దు. ఆ మనస్సును లేదు ఉన్నదానివే మీకు అనిపిస్తుంది. మన దారి దగ్గరలో ఉన్నదే ఏమవుతుందండి, వేద మొద్దిలా ఉంటాయి ఇంద్రుడు. మన మనసు గారు ముద్దే, దేహం ముద్దే, ఇది ఒక దొంగ, లోకం ఒక దొంగ, దేహం ఒక దొంగ, మన మనసు ఒక దొంగ, సోదరుడు జడ వస్తువులు తన్నట్టు పడి ఉంటాయండి. ఎక్కడున్నాయో మనం జోడించుకునేది దొంగలు దొంగలు కాదు పెద్ద దొంగలు. మనసు గారు ఎలా పడి ఉంటారు, కానీ దేహం గారు ఎలా పడి ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు ఎందుకు చూసినానంటే మరి ఇల్లు లేకుండా హాయిగా ఉన్నాడు. ఏది ఈ వేదం మొద్దు అయిపోతుంది, లోకం మొద్దు, మనసు మొద్దు, ఏం లేదు. ఇంత మనసు గారు కూడా అసలు ఏమి ఉండడు వాడు. అంటే దేహం లేకుండా, లోకం లేకుండా, మనసు లేకుండా మనం సుఖంగా ఉండగలం. అది ముందు మనకు అర్థం అవ్వాలి. దేహం లేకుండా ఉండగలం, లోకం లేకుండా ఉండగలం, మనసు లేకుండా ఉండగలం, ఏమి లేకుండా, అన్నీ లేకుండా, ఇవన్నీ ఈ మూడు లేకుండా సుఖంగా కాదని ఇద్దరు అంటున్నాను కదా. శుభ్రంగా ఉండగలం, అవి ఎలా ఉన్నాం, దుఃఖంగా ఉన్నాం అక్కడ, ఆనందముగా ఉన్నాము, శాంతిగా ఉన్నాము, సుఖముగా ఉన్నాం, పోయి నిద్రకి ఏమన్నా డబ్బులు తింటున్నాం, పోయి సినిమాలు చేస్తున్నాం, భగవద్గీతలు చదువుతున్నాం, మీ రాముడు కృష్ణుని పూర్తి చేయడంలో వస్తుంది ఆనందము. ఎందువల్ల లేదు, దేహంతో సంబంధం లేదు, ఇంద్రియములతో సంబంధం లేదు, లోకముతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు, ఏదైతే నేను నేనున్నాను దానితో సంబంధం లేదు. ఎలా ఉన్నాం, హాయిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, ఆనందం. దారి మధ్యలో ఎవరు దుఃఖంగా ఉండరు, ఎలా ఉంటారు, శాంతిగా ఆనందంగా ఉన్నారు. ఆ దారి మధ్యలో నువ్వు ఆనందంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం ఉన్నమాట నిజమే, తాను ఉన్నా సంగతి నీకు తెలియటం లేదు. దాని దగ్గరలో నువ్వు శాంతిగా ఉన్నావు, అప్పుడు ఒక బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్, అక్కడ వీటితో ఏమీ లేకుండా స్వతంత్రంగా సుఖంగా ఉన్నావు అక్కడ. కానీ నీవు శాంతిగా ఉన్నావు, కానీ నీవు ఆ శాంతి సంబంధించిన శాంతి తాలూకు ఆ సుఖం తాలూకు దొరికనీకు లేదు. అంటే ఆ దారి దగ్గరలో ఉన్న సుఖం, ఆ దారి దగ్గరలో ఉన్న శాంతి, జాగ్రత్త వ్యవస్థలను ఎరుక రెండు ఒకేసారి సైమల్టేనియస్గా అనుభవిస్తే అదే మోక్షానందం, అదే మోక్ష శాంతి, అదే మోక్ష సుఖం. రెండు సైమల్టేనియస్గా ఒకేసారి నీకు అనుభవంలోకి రావాలి. ఏది దారి దగ్గరలో ఉంటుంది శాంతి, దారి దగ్గరలో ఉంటుంది సుఖం, జాగ్రత్త వ్యవస్థ ఉంటుంది ఎరుక. ఈ రెండు ఒకేసారి నీకు అనుభవంలోకి వస్తే అదే మోక్షం. ఈ ఎరుక ఆ సుఖం ఒకేసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒకేసారి మీకు అనుభవం లేచి మీ జీవితం కావాలి. భగవంతుడు కూడా వ్యవసాయం చెప్పాడు, జ్ఞాని కూడా భక్తుడే అన్నాడు. జ్ఞాని కూడా భక్తుడే అంటే ఏంటి, ఆయన నిష్కామ భక్తి, ఆ నిష్కామ కర్మ జ్ఞానిలో పూర్ణంగా ఉంది. వీటికి ఊరు మాటలు అక్కడ అంటే జ్ఞాని కూడా భక్తుడని ఎందుకన్నాడంటే ఆయన జ్ఞాని కూడా భక్తుడే కేటగిరీలోనే చేర్చాడు. అంటే ఆ నిష్కామ భక్తి, ఆ నిష్కామ కర్మ నూటికి ఊరు పాడేటటువంటి సెన్స్ పర్సెంట్ అక్కడ ఉంటుంది. అంచేత వాడు కూడా భక్తుడే అన్నాడు. అంటే సకామ భగవాన్ కూడా భక్తే. నీకు ఎప్పుడైనా దుఃఖం వచ్చినా వాడు దుఃఖం నుంచి విడుదల చేయమని ఈశ్వరుని ప్రార్థిస్తారు, అది పొరపాటు కాదు. కానీ ఇలా కొన్ని జన్మలు మనకి గెలవడా గెలవడం ఆ సకామ భక్తి కూడా నిష్కామ భక్తిగా మారుతుంది. నిష్కామ భక్తి వల్ల ఈశ్వరుని యొక్క కటాక్షానికి, ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం. ఎప్పుడైతే ఈశ్వర అనుగ్రహానికి మనం పాత్రులు అయ్యామో ఆయన స్వరూపం మనకి వ్యక్తం అవచ్చు. ఇప్పుడు భగవాన్ ఏం చేస్తున్నారంటే మౌనం కూడా బోధిస్తుంది. అది అందరికీ సాధ్యం కాదు. ఈ చెప్పండి, దక్షిణామూర్తికి సాధ్యమైంది, మళ్ళీ ఈనాటి తరం కూడా మనిషికి సాధ్యం. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్పారు, భగవాన్ దర్శనం చేసిన తర్వాత దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేసినప్పుడు దేహయాత్ర ముగిసినప్పుడు జీవితయాత్ర కూడా ముగిసిపోతున్నాయని అనుకునేవాళ్ళం. కానీ ఈ మహర్షిని చూసిన తర్వాత, ఈ యోగిని చూసిన తర్వాత, ఈ జ్ఞానిని చూసిన తర్వాత, ఈ అవతార పురుషుని చూసిన తర్వాత, ఈ ఆచార్యుని చూసిన తర్వాత, దేహంతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా, దేహంతో నిమిత్తం లేకుండా, మనస్సుతో నిమిత్తం లేకుండా, మన తలంపులతో నిమిత్తం లేకుండా, మన సంకల్పాలతో నిమిత్తం లేకుండా, చీకస్ కూడా అని మాత్రం చింతాకంత కూడా సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా ఏదో ఒక మరణం లేని వస్తువు నాలో ఉందని సంగతి నా సాధనతో ప్రయత్నం లేకుండా ఆయన చోట్టమలో తెలిసిందని చెప్పిన సైంటిస్టులు కూడా ఉన్నారు. ఆత్మ ఉన్నదా, చైతన్యం ఉన్నదా, బ్రహ్మం ఉన్నదా? అంటే భగవాన్ ఏమని చెప్పారు, ఉన్నది అని చెప్పేవారు కదా, ఉన్నది అది అని ప్రజెంటేషన్ అని తప్పదండి. ఉందా అంటే ఉందని చెప్తే సరిపోతుంది కదా, ఉందని చెప్పి ఉన్నది అది అంటే వాళ్ళ అర్థం మిగతా ఏమి ఉన్నదాని వల్ల నీకు కనిపిస్తుంది, నీకు దేహం నిజంగా కనిపిస్తుంది, రాబోయే జన్మ కూడా నాకు నిజంగానే కనిపిస్తుంది, పూర్వజన్మలు ఉన్న మాట నిజమా అవి కూడా నిజంగానే కనిపిస్తున్నాయి, లోకం కూడా నిజంగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ నీకు నిజంగా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే మీ రజోగుణం కారణంగా ఇవన్నీ నిజంగా కనిపిస్తున్నాయి, కానీ నిజం కాబట్టి నిజంగా కనిపించడం కాదని. నీ దేహం నీకు నిజంగా ఉంది, దేహం చనిపోతుంది, చనిపోయినట్టుగా అనిపిస్తాను నీకు, దేహం చనిపోవడం కూడా కరెంటే అది నిజం కాదు. లోకం కూడా నీకు నిజం కాదు, నిజంలాగే కనిపిస్తుంది. మీకు లోపం నిజంగా కనిపిస్తున్నంత కాదు, మీరు ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని విచారణ చేసినా, ఎన్ని జపాలు చేసినా మనసు ఏదో మూలంగా బయటకు వస్తూనే ఉంటుంది. శిష్యా సుబ్బారావు అమ్మాయి ఇంకోటి చెప్పింది, వాళ్ళ అమ్మాయి ఎందుకు ఒకసారి ఈ ఉపనిషత్తులు చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నా, మళ్ళీ అక్కడ పరిగెడతామంటే అరుణాచలం పరిగెడతావు అప్పుడప్పుడని, నీకు ఆయన చెప్పి అని నీకు తెలిసే కదా అని వాళ్ళ అమ్మాయి ఒకసారి సుబ్బారావు గారి దగ్గర అందరికీ, సుబ్బారావు గారి అమ్మాయి అందుకు అక్కడికి అరుణాచలం మధ్య మధ్యలో పరిగెడతానంటే నువ్వు ఉపనిషత్తుని బాగా చదువుకున్నావు కదా, భగవద్గీతని బాగా చదువుకున్నాడు కదా. అంటే సుబ్బారావు గారు అన్నట్టు అసలు ఆ ప్రజెంటేషన్లోని ఉపనిషత్తులోని అందాలు, వేలాల్లోని అందాలు కూడా భగవాన్ తీర్చి ముసులో కొన్ని చెప్పేవరకు. అంటే మనం సాధన పేరు మీద టైం వేస్ట్ చేయకుండా కొన్ని టెక్నికలు చెప్పారు. వాళ్ళ తండ్రి పిల్లలు ఇంట్లో కూర్చొని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నారు, మనం ఊరి గురించి మాటలు మాట్లాడుకుంటాం. వాళ్ళు కుటుంబ సభ్యులండి, చక్కగా వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకున్నారు. మనకు మార్కెట్ గొడవ అంత కావాలి, మనకి పెసల రేట్ ఎంత ఉందో, కందులు రేట్ ఎంత ఉందో, నీళ్ళ రేట్ ఉందో, ఆ రేట్లు మనకు విషయం. మనకెంత వ్యాపారస్తులు మూసుకొచ్చండి, భగవాన్ గారు వ్యవహారంలో ఎవరైనా పొరపాటు చేస్తే ఆ తర్వాత నీకెంత కదా, దానికి సంబంధించిన పోలీసులు ఉన్నారు, ఏ స్టేట్ ఉన్నారు, నీ పనేసి నువ్వు చూసుకోండి. వారు పోలీసులు చేసే పని, ఏ స్టేట్ చేసే పని, కోర్టు మనసులు చేసే పని నువ్వు చేస్తానంటాను. నువ్వు వచ్చిన పని కూడా నువ్వు చూసుకో. అద్భుతమైన విషయం చెప్తారు, అంటే నువ్వు పొందవలసింది ఏంటో నువ్వు చూసుకో, నువ్వు కాని వాడిని కూడా నీకు అనవసరం. నువ్వు కాని విషయాలు నేను అవును అవును అనుకున్నాను వదలేదు. నువ్వు ఏదైతే అవునో దాని గురించి చింతిస్తుందో అవుతావు, కాని దాని గురించి చింతించినా డబ్బు అది కాదు కాబట్టి. సరే ఈ కౌంటింగ్ కూడా అనవసరం, ఈ కోశాలు పంచకోశాలు ఆ తత్వాలు ఇవన్నీ కూడా కౌంటింగ్ కూడా నీకు అనవసరం అని చెప్తూ భగవాన్ ఆ చిత్తా సుబ్బారావు గారి సమక్షంలో ఎవరికో సుబ్బారావు గారు కలిగి ఎవరికో ఉదాహరణ చెప్పారట భగవాన్. ఇప్పుడు మన అందరం అన్న ఇంట్లో ఇల్లు తుడుచుకుంటాం, మనందరం ఏం చేస్తాం ఇల్లు తుడుచుకుంటాం, అందులో అరికాకు ముక్క ఉండొచ్చు, అన్నం ముక్కలు ఉండొచ్చు, మేము జాగ్రత్తగా ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు. ఇవన్నీ ఎక్కడ వేస్తాం? డంబాలేసే డస్ట్బిన్ వేస్తాం. ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది, మనం ఏం చేస్తాం? ఇవన్నీ కలిసి ఎక్కడ వేస్తాం? డస్ట్బిన్ వేస్తాం. ఆ డస్ట్బిన్లో వేసేటప్పుడు భగవాన్ అన్నట్టండి, మీ చేతికి ఒక ఉంగరం ఉందనుకో, మీ చేతికి ఒక ఉంగరం ఉందనుకో, ఆ ఉంగరం డస్ట్బిన్లో జారిపోయిందనుకో, మన తొలికి ప్లేసినప్పుడు, గాజులు ప్లేసినప్పుడు, అధ్యాత్మిక ప్లేసినప్పుడు, అన్నం చేసిన ఇంద్రు ప్లేసినప్పుడు డస్ట్బిన్ వేస్తా కదా, మీ చేతిలో ఉన్న ఉంగరం అందరూ జారిపోయిందనుకో, అది ఏం చేస్తావు నువ్వు అన్నట్టు. అంటే వాడన్నట్టండి, ఈ పెంక ముక్కలను పక్కకు దింపేస్తాను, ఆకు ముక్కలను పక్కకు దింపేస్తాను, అన్న నీటిని పక్కకు దించేస్తాను, నా ఉంగరం దొరికేవాళ్ళని తర్వాత నా ఉంగరం తీసుకుంటాను అన్నాడు. ఇక్కడ నీ ఉంగరం తీసుకుంటావు, నీ ఉంగరం తీసుకున్న తర్వాత అక్కడ పెంకి ముక్కలు ఏమి ఉన్నాయి, గాజు ముక్కలు ఏమి ఉన్నాయి, అవతాత ముక్కలు ఏమి ఉన్నాయి, అవన్నీ లెక్క పెడతావా, నువ్వు పై తీసుకెళ్ళి బయటపడేస్తావా అన్నాడు. అబ్బా అవన్నీ ఆవిడ లెక్క పెడతాడన్నా, అవి తీసుకెళ్ళి బయటపడేస్తాను. అసలు వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి, అసలు వస్తువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. కాని విషయాలన్నీ కూడా ఈ పెంకి ముక్కలు ఆకు ముక్కలు ఆనందించుకుంది అంటే, నీకు ఏది కావాలో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు కాని విషయాలు నువ్వు కౌంటింగ్ చేసిన, ఈ కోశం అటు ఉండదు, ఆ కోశం అటు ఉండదు, నేను ఎన్ని కౌంటింగ్ చేసినా కౌంటింగ్ వల్ల నీకు ప్రయోజనం ఏం లేదు. నువ్వు పొందవలసిందో పొందిన తర్వాత ఆ కౌంటింగ్ వల్ల నీకు ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు. దానివల్ల నీకు ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, పైగా ఒక లంజరు. నీ అందరం నీకు దొరికింది, నువ్వు పొందవలసిన వస్తువు నువ్వు పొందవు. ఇంకా నీ కాని విషయాలు ఈ గంటకి ఈ కోశం కాదు, ఆ కోశం కాదు, ఏ కోశం కాదు. అయితే భగవాన్ ఏం చేస్తున్నారంటే, గంటల గడిపడి ప్రసంగాలు చేసి ఒక సాధకుడికి వ్యక్తం చేయలేనటువంటి ఒక అనుభవాన్ని, ఒక మనిషి, ఒక మహాజ్ఞాని, ఒక మహాగురువు, ఒక అవతార పురుషుడు, ఒక ముఖ్య ఒక క్షణకాలంలో తన మౌనం వల్ల ఎవరైనా ఒక్కసారి ఆ జ్యోతి పద్యోగం చేస్తాడో లేదా, అది జ్ఞాని యొక్క వైభవం. అంటే నువ్వు కేవలం కాండిక్షన్లో కూడా ప్రయోజనం ఉంది. ఇటువంటి పరం సున్నానే, మోక్షరాజ్యం సున్నా, దైవరాజ్యం సున్నా, ఆత్మసుఖం సున్నా, అదంతా సొంత నీకు. కానీ ఈ లోకానికి సంబంధించి ఉంటుంది, ఏదో కొంచెం కొంచెం చీటికి వస్తుంది, ఏదో సన్మానాలు చేస్తూ ఉంటారు, ఏదో ఊరేళ్ళు కూడా ఉంటాయి, ఏదో రోజు చస్తారు, చస్తే శ్మశానానికి 15 వచ్చి రోజు 7 వస్తారు, అక్కడ రోజు నీ పని సున్నా. అసలు మోక్షం మాట అడిగించి ఇంకా పరమేలేదు. ఇంకా ఎవరు కొద్ది గొప్ప ఈ పాండిత్యం వల్ల నీ ధనం వాళ్ళు మనం 100 రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి రోజుకి, అనుకోని మాట రాసుకో, ఆ 100 రూపాయల్లో 5 రూపాయలు కూడా ఎవరికి మనం ద్రవ్యయజ్ఞం చేయమనుకోండి. దీని కృష్ణుడు ద్రవ్యయజ్ఞం అన్నాడు, 90 రూపాయలు మనం అనిపించి ఒక 5 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వాలనుకోండి, అనుకోని మాట వేసుకుంటే ఆ ద్రవ్యయజ్ఞం కూడా మనం చేయలేమనుకోండి. ఆ ద్రవ్యయజ్ఞం చేసి ఆ తృప్తిని తెలుసుకోవడం మైండ్ ప్రిపేర్ చేయమనుకోండి. మనం ఏదో యజ్ఞాన్ని చేస్తే, మంచి పనులు చేస్తే మైండ్ తయారవుతుంది. ఏది ఆ బ్రహ్మస్థితి పొందటానికి, ఆ బ్రహ్మానుభవం పొందటానికి, అలా మైండ్ని తయారు చేయాలి కదా మనం. శివోహం 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 అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని తన జీవితంలో ఒక 5 రూపాయలు జారిపోయిందా, 5 రాత్రులు నిద్రపట్టం, 5 రాత్రులు స్లీప్లెస్ నైట్స్, అక్కడి నుంచి డాక్టర్ గారి గడప వాళ్ళు సింకింగ్ బాల్స్ పడేస్తాడు. గర్భిణంలో శివోహం శివోహం అంటామండి. ఎప్పుడు మనం ప్రయాణం చేసేది 5 రూపాయల కాయకం పడిపోయింది అనుకోండి, ఈ 5 రూపాయల కాయకం తోటి శివోహం పోతుంది, ఇంకోటి పోతుంది, నిద్రైపోతున్నాయి కాబట్టి శివోహం నిద్రైపోతుంది. అది మీ అర్థం ఏంటంటే, మీ ఇంటిగ్రేటెడ్ లైఫ్, ఆ ప్రాక్టికల్ టచ్, ఆ ప్రాక్టికల్ లైఫ్, ఈగోలెస్ లైఫ్ తోటి సంబంధం లేకుండా ఏదో చేశారు, ఏదో అనుకుంటానంటే దాని వల్ల రాదు. భగవాన్ చెప్తా ఉంటారు, ఇంటిగ్రేటెడ్ బిహేవియర్, ఈగోలెస్ బిహేవియర్, ఆ బిహేవియర్ మీరు పూర్తి రివీల్ అవుతుంది. కానీ ఏదో ఏమి లేకుండా ఈగోలెస్ బిహేవియర్ లేకుండా శివోహం శివోహం లేచి భగవంతుడు మోసపోతాడా? నీ హృదయంలో ఏముందో తెలియదు ఆ దేవుడికి, నీ మాటల వల్ల మోసపోయడం రామా ఇక్కడ. నీ హృదయంలో ఏముందో దేవుడికి తెలియదా? నీ మాటల వల్ల మోసపోతాడా? నీ హృదయంలో దేవుడికి చోటిస్తున్నావో, ప్రకృతికి చోటిస్తున్నావో, విషయాలకు చోటిస్తున్నావో, పరమాత్మకు చోటిస్తున్నావో తెలియదా మా ఇక్కడ దేవుడు? నీకంటే తెలియదు అలవాడు ఈశ్వరుడు అంటే ఎవడు? నీకంటే నా తెలియదు అలవాడు. పైగా ఎలా ఉన్నాడు? అంతర్యామిగా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, అంతగా ఉన్నవాడే అంతర్యామిగా ఉన్నాడు. నీకు తలంపు వచ్చిన తర్వాత తెలుసు, నీకు తలంపు రాకముందే నీ చెక్క అవ్వడా నీకు తెలుసు. మనకి మనకి మన బలహీనత ఏంటో మనకి తలంపు వచ్చాక తెలుస్తుంది. కాని మనకి బలహీనత తలంపు రాకముందే మనకి ఏం బలహీనత ఉందో తెలుసు అన్న స్వామి శివరామయ్య గారు మాట చెప్తారు. ఈ తెలివి ఓడవలేదు, ఈ తెలివి బలహీనత ఇంత లోపల ఉన్నాయి ఉన్నాయి నీకు. నీకు లోపల ఒక 100 బలహీనతలు ఉన్నాయనుకో, 5 బలహీనతలు నీకు తెలుస్తున్నాయి. తెలియని విషయంకి అలా ఉంచేది ఆ తెలుసుకున్న బలహీనతలను నన్ను సిన్సియర్గా కనుక తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ కృష్ణుడు ఎన్న పోస్టు చేసినప్పుడు ఈశ్వరుడు ఎందు అనుగ్రహించి ఆ తెలియని బలహీనతను ఆయన తెలియస్తాడు, అది భక్తి అన్నాడు స్వామి శివ. మీ దైనందిన జీవితంలో మీ ప్రవర్తన ఇంగోలేస్తడం ఉన్నారు, అది భగవాన్ చెప్పిన టెక్నిక్ మెయిన్. అది మీకు 10 నిమిషాలు పూజ చేశాం, 10 నిమిషాలు జపం చేశాం అంటే సరిపోదు. మీరు మాట్లాడే మాట మీ చేతితో చేసే పని, మీరు వచ్చే తలంపు ఎలా ఉండాలి, ఈగోలస్థగా ఉండాలి, అహంభావన రహితంగా ఉండాలి. ఎందుకంటే దానికి తిరిగిసప్పుడే కట్ అయిపోతుంది, దానంతరగా మరణిస్తాం. దాని ప్రత్యేకంగా చంపక్కర్లేదు, దాని అంతటిగా పేరైపోయి రాలిపోతుంది. ముందు వాడిపోతుంది, వాడిపోయిన తర్వాత రాలిపోతుంది. దాని ప్రత్యేకంగా దాన్ని ఎదుర్కొని దానిపై నువ్వు పేచీలు పెట్టుకుని చేసుకోలేదు. ఇంకా అహంకార ప్రేరణగా మాట్లాడవద్దు. మనం గొప్పల కోసం మాట్లాడుతున్నాం, అవసరం మాట్లాడుతున్నాం, ఎవరి కాన్షియస్నెస్ వాళ్ళకి చెబుతాం. గాంధీ గారు ఎప్పుడైనా పొరపాటు చేస్తే, గాంధీ గారు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేశారనుకోండి, ఆలోచనలు ఏదైనా పొరపాటు వచ్చింది అనుకోండి, బాపూజీ మీ ఆలోచనలు పొరపాటు మాకు కనిపిస్తుంది, మీరు ఎలా పొరపాటు చేశారని ఎవరైనా చెప్పినా కనీసం కామన్గా నేను చెప్తాను కాన్షియస్నెస్ అనవాట. మనకి ఎవరైనా ఏమైనా మీరు ఎలా సర్దుకుని ఎలా చేస్తున్నారు అలా చేస్తే మీద మంచి చెప్తారనుకోండి, మన కోపాలు వస్తాయి. మీ బట్ట మీద పురుగు బాగుతుందో తీసేసుకోవాలంటే కోపం రావచ్చండి, మీ మనసులో పొరపాటుగా చేసుకోమంటే కోపం వస్తుంది. కారణం ఏం చెప్పండి, అంటే పురుగు నేను అనుకోవట్లేదు, మనసు నేను అనుకుంటున్నాను కాబట్టి మన కోపాన్ని పోగొట్టాం. అది గోడవతలేముందో మనకు తెలియదు, ఈ గోడవతలేముందో మనకు తెలియదు. ఇంకెప్పుడో పరలోకం పునర్జన్మలో ఏం తెలుస్తాయి అంటే శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని నడుచుకో అర్జున అని అడిగేటప్పుడు. రోజు శరీరం పోయిన తర్వాత మళ్ళీ మనకి శరీరం వస్తుంది. ఇంకొకటి లోకం లేదు మనకి ప్రీతి పోలేదు. ఇక పనివంతా మనకి పొద్దున్న లేచిన వాళ్ళు సాయంత్రం పడుకునే కూడా లోకాన్ని నాటకాయి. కొంతమంది మామిపళ్ళు ఇష్టమైన పాపం రసం తింటారు, రసం తీసుకుంటారని తర్వాత కెంకలో కొంత రసం ఉంటుందండి. మొత్తం మనం ముందు రసం తీసుకుంటారు, కెంకలో కూడా కొంచెం రసం ఉంటుందండి. పాపం ఆ మామిపళ్ళు బాగా ఇష్టమైన కెంకని నాచి 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 నడిసో రెండు తెల్లబడిపోయి నాలుగు మంట పెట్టే వరకు నాటిన తర్వాత పడేస్తారు. మీరు ఇక్కడ మామిడిపడి బాగా ఇష్టం కూడా తింటా ఉంటారు చూడండి, నా చేస్తారు టెంకర్ పడి అందులో రసం అంతా బయటకు వచ్చిన తర్వాత నాటకమే పని. అది ఇంకా ఏదైనా ఉండేదో అందులో అందులో ఇంకా టెంకలో ఏదైనా ఉందేమో ఇంకా అలాగే లోకాన్ని నాటకమే పని. మన తల్లి కడిపోయింది బయటకు వచ్చిన వాళ్ళు శ్మశానానికి వెళ్ళే వరకు మనకి ఇంకో పనులు లోకాన్ని నాటకం. మీ అనుభవంలో మీరు చూసుకోండి, నేను చెప్పిన మాటలు మీరు నమ్మద్దు, మీ అనుభవంలో మీరు చూసుకోండి. ఆ గాఢ నిద్రలో మనం వరల్డ్ డెస్ట్గా ఉంటున్నాం, బాడీ డెస్ట్గా ఉంటున్నాం, మైండ్ డెస్ట్గా ఉంటున్నాం, కానీ జాగ్రత్త అవసరంతో పని ఉంది ప్రపంచాన్ని నడకటానికి. అంటే రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, మీకు అనవసరమైన పనులు చూసుకుంటూ లోకంలోకి అతికి వెళ్ళిపోకండి. ఎంతకురా అలా పోతారు లోకంలోకి, భగవాన్ మరి ఎంతకురా అలా పోతారు లోకంలోకి, ఎందుకు అలా పోతారు లోకంలోకి అంటే దాని అర్థం ఏంటంటే, మీకు అవసరమైన పనులు చూసుకుని అవసరం లేని పనులు నెత్తి మీద మూసుకుని మీరు అడగద్దని. ఎందుకు అలా పోతారు లోకంలోకి అప్పుడు తెలుగు చేసినట్టు ఎందుకురా అలా పోతారు లోకంలోకి అని. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు అవసరమైన పనులు మీరు చూసుకోవచ్చు, అవసరం లేని పనులు నెత్తి మీద పెట్టుకుని మూసుకుని తిరగద్దని. అంటే మీ దేహయాత్రకు సరిపడి ఎంతవరకు పని ఉందో ఆ పని చూసుకుని మీతో మీ విచారణ చేసి ఈశ్వరానుభవం పొందడం కోసం, ఈశ్వర సాక్షాత్కారం పొందడం కోసం ప్రయత్నం చేయండి. అది జన్మరాజ్య స్థితిని పొందడానికి ప్రయత్నం చేయండి. మీరు లోకంలో గొడవలన్నీ మీ నెత్తిన రోజు తిరుగుతుంటే మీరు ఇంత టైం అది సాధన చేయడానికి మీకు సంబంధించిన పనులు చూసుకోండి. మీ దేహాత్ర నడవాలి, దేహానికి పొట్ట ఉంది, దానికి కొన్ని అన్నం పెట్టాలి, ఆ దేహాన్ని చుట్టూ ఏదో బట్టలు చుట్టాలి, దానికి సంబంధించిన పనిలో కొంచెం చూసుకోండి. మీ శవాన్ని ఏదో కొంచెం శవానికి ఏదో శవపూజ ఏదో కొంచెం చేయాలి. మనకి శవపూజ అంటే ఇష్టం లేకపోయినా శవపూజ తప్పదు, ఇష్టం అన్నా లేకపోయినా శవపూజ తప్పదు. మనకి శవపూజ చేయకపోయినా రోజు శవపూజ చేయవలసిందే, ఎవరి శవాన్ని అది మోసుకుని తిరుగుతూ ఉండవలసిందే. అంటే మీకు అవసరమైన దేహయాత్రకు సంబంధించిన వరకు మీరు మీ పండుగ మీరు చేసుకోండి. ఎందుకురా అలా పోతారు లోకంలోకి, ఎందుకు ఉపద్రవాలు తెచ్చుకుంటారు అంటే మీకు అవసరమైన గొడవల్లో కొడుకు ఎందుకు ఉపద్రవాలు తెచ్చుకుంటారు. మీకు ఎంత అవసరమైతే ఆ పని చూసుకోండి, అవసరమైన పనులు నెత్తి మీద పెట్టుకుని తిరగద్దు. ఆశీర్వాదం జాగ్రత్తగా అంటే ఆ యుగాల కంటే ఇప్పుడే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలయ్యా. స్వామి శివానంద గారు అప్పుడు అజాగ్రత్తగా కొంచెం ఉన్న పర్లేదు కానీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇంకేటప్పుడు రాక్షసులు రాక్షసులు కింద తెలిసేవారు. ఇప్పుడు రాక్షసులు ఎక్కువ నాజుగ్గా ఉంటున్నారు ఇంకా తెలియటం లేదు. ఈ శివానంద గారు అన్నమాట పూర్వం రాక్షసులు రాక్షసులు తెలిసేవారట. అంటే ప్రమాదాలు ఇప్పుడు రాక్షసులే అసలు మామూలుగా సత్పురుషుల కంటే సౌరవైన వాళ్ళ కంటే దేవతా పురుషుల కంటే ఎక్కువ నాజుగ్గా ఉంటున్నారు రాక్షసులు. అంటే ఎవరో తెలియజేయలేదు. అయితే బహు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు స్వామి శివానంద గారు. పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తగా ఉన్నారు. ఒకసారి స్వామి శివానందని అడిగారు వచ్చింది విశాఖపట్నం ఎక్కడ ఎవరు చెప్పారు నా దాంట్లో మీరు ఎప్పుడు వచ్చినా ధనవంతుడి ఇంటికి వెళ్తున్నారంటే మా ఇంటికి రారేంటండి. స్వామి శివానంద గారిని ఒకసారి విశాఖపట్నం అడిగారు వచ్చండి మీరు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా ధనవంతుడి ఇంటికాడ మాట్లాడే వస్తున్నారు కానీ మా ఇంటికి రారండి. మీ ఇంటికి వస్తా మీ ఇంటికి వెళ్ళండి దగ్గర రూమ్ బాత్రూమ్ తప్పించి మూడు రూమ్ ఉందా అన్నారు. అంటే మీరు ధనవంతుడు వ్యామోహంలో పడిపోయాయని అనుకుంటున్నాం. వాళ్ళు చదివి నాలుగు రూములైనా రూమ్ నాకు ఇస్తాడు ఒక రోజు రెండు రోజులు ఉంటాయి అది సాపాటు పెడతా సాపాటు నువ్వు పెట్టగలవా నాకు కనీసం రాజ్యం కదా. కేవలం ధనవంతుడు నన్ను ఆహ్వానించడు ధనవంతుడు కూడా భక్తుడైతే ఆహ్వానిస్తాడు. ఈ బాధ జ్ఞాపకం పెట్టుకుంటుంది శివానంద గారు అన్నారు. కేవలం ధనవంతుడు నన్ను ఆహ్వానించడు ధనవంతులన్నీ భక్తులైతేనే వాళ్ళు ఆహ్వానిస్తారు. కేవలం వృత్తి ధనవంతుడు ఎవడో ఆహ్వానించడు. నువ్వు ఇంటికి వస్తాను నీ ఇంటికాడ ఎలా ఉంది దగ్గర ఉన్నావు రాత్రి ఉన్నావు నన్ను ఎక్కడ పడుకో పెడతావు సమంత వస్తాను నీ ఇంటికి రెండు మూడు అన్నం పెట్టగలవా సాపాటు పెట్టగలవా నన్ను ఏదో ధనవంతుడు కొనేశారని నువ్వు అనుకుంటున్నావు. నేను ధనవంతుడికి ఏదో చెబుతున్నానో నీకు అదే చెప్తున్నాను. అంటే ఏంటి నువ్వు మర్చిపోతున్నావు ధనవంతుడి ఇంటికాడ నేను కూర్చున్నాయని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆ ధనవంతుడు భక్తుడు కూడా నీకెంత భక్తుందో వాడికి కూడా అంత భక్తుంది అనే విషయం నువ్వు మర్చిపోతున్నావు. ఆ పాయింట్ నువ్వు ఎదురేస్తున్నావు అన్నారు చూసేవాడు. అంటే ఎందుకంటే పెద్దలతో మాట్లాడేప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. నాకు రెండు నేత్రాలు ఉన్నాయి ఆ రెండు నేత్రంతో లోపంలో విషయాలు మనం చూస్తున్నాం కానీ హృదయంలో ఏదో చూడలేకపోతున్నాం. సెన్సెస్ అన్నీ అవుతుపోయింది చెవులు కూడా లోపం గొడవలో వినాలనిపిస్తుంది. ఈ నేత్రాలు కూడా లోపం గొడవలో చూడాలనిపిస్తుంది. ఈ నోటి కూడా లోపం గొడవలో మాట్లాడాలనిపిస్తుంది. ఇది మనకి ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయి ఏ ఇంద్రియానికి లోపం విషయం అనుభవం కాదు. అయితే కేవలం ఇంద్రియగతమైన జీవితంతో సంతృప్తి పడేవాడికి పరమార్థికులు ఏంటి భక్తి ఏంటి ఈశ్వరుడు ఏంటి. రమణ మహర్షి గారు అరుణాచలం వస్తూ అరయని నల్లూరు అనే చోట రాగడు. అరయని నల్లూరు ఆ గురు పేరు. అంటే అక్కడ కొంత అరగంటో గంట గుళ్ళో కూర్చున్నాడు ప్రయాణం నుంచి ప్రయాణం చేస్తూ అక్కడ ఎవరు చూస్తుంది అరయని నల్లూరు. ఒక చెరువు లెక్చరర్ గారు నన్ను తీసుకెళ్ళారు మీకు అరయని నల్లూరు చూపించాలి మీరు 30 ఏళ్ళ నుంచి అరుణాచలం వస్తున్నారు అరయని నల్లూరు చూడలేదు అరవైనూరు గుళ్ళు భగవాన్ గంటసేపు కూర్చున్నారు గంటసేపు ప్రయాణం ఇక్కడికి గమనాశ్రమంలో కాఫీ తీసుకుని వెళ్తే మళ్ళీ సాపాటు టైంకి మనం ఇచ్చి ఇచ్చాం సాపాటు ఎక్కడికి పోదు రోజు తినే సాపాటు. అంటే పొద్దున్న 7:30కి ఇక్కడ కాఫీ ఇస్తే మళ్ళీ 11:30 భోజనం టైంకి ఇక్కడ ఇచ్చేసాను నేను వెహికల్లో పడే తీసుకెళ్ళారు ఆవిడ. తీసుకెళ్ళి అరవైనూరు వెళ్ళాం అక్కడ గంట ప్రయాణం తిరుమలకి. అరవైనూరు చిన్న గ్రామ కాదు కొండ మీద చిన్న కొండ మీద గుడి ఉంది అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు తెలియదు అర్చన చేస్తున్నాడు అక్కడ. అది పోదారు అర్చన చేస్తున్నాడు లింగానికి అర్చన చేస్తున్నాడు శివుడికి అర్చన చేస్తున్నాడు. అలాగ శివలింగానికి ఒక మూడో పని కూడా కనిపిస్తాను. మనలో లింగానికి మూడో పని ఎక్కడ ఉంటారు అటువంటి లింగాలు మనకి ఎక్కడ ఉండవు కానీ శివలింగానికి మూడో పని కూడా కనిపిస్తాడు. అరవింద మూడో మూడో పని కూడా కనిపిస్తానంటే బాగా స్పష్టంగా ఉంది సర్వసాధారణ ఇటువంటి లింగం ఎక్కడ మరో చోట ఉండలేమన్నాను. అంటే అర్చకుడు అన్నాడండి శివుడికే కాదంటే మనకేముందో మూడో పని కానీ ఊపి మనకి గెలిచే ప్రయత్నం చేసినా ఊపి అవటం లేదు. ఆ మూడో కన్ను జ్ఞాననేత్రం ఆయనకి శివుడికే కాదు మనకు కూడా ఉంది జ్ఞాననేత్రం మనకు ఉంది ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓపెన్ అవుతున్నారు అది ఓపెన్ అయింది ఈవుడికి శివుడికి తేడా అంటే ఆ శివుడిలో ఉన్న మూడో నేత్రం ఓపెన్ అయింది మనకి మూడో నేత్రం ఉంది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అది ఓపెన్ అవటం లేదు. కర్మయోగాన్ని అవలంబించినా భక్తి యోగాన్ని అవలంబించినా జ్ఞానయోగాన్ని అవలంబించినా ఏ యోగాన్ని అవలంబించినా మూలకలం పొడిని బయటపడటమే కదా యోగం యొక్క లక్ష్యం అన్నా కర్మాచార్యులు. ఏ యోగాన్ని అవలంబించండి ఆ మూల తలంపు నుంచి అహం వృత్తి నుంచి ఏర్పడటమే కావాలి. అహం వృత్తి పోకుండా అహం స్ఫురణ కలగ దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నారు రమణ మహర్షి గారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి మీరు దేవుడు ఎక్కడ ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడా అరుణాచలంలో ఉన్నాడా ఎక్కడున్నాడు దేవుడు లేదా స్వర్గంలో ఉన్నాడా వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడా అయితే మనకి దేహాభిమానం ఉంది కాబట్టి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అనిపిస్తాను మనకి లోపల లేదనుకుంటున్నా, ఉన్న చోట లేదనుకుంటున్నా, లేని చోట ఉన్నాడని అనుకుంటున్నారు. దీనికి కారణం దేహాభిమానం, దేహబుద్ధి కారణం. దేవుడు ఎక్కడున్నాడంటే వేదాలలో కూడా లేని ఇటువంటి అద్భుతమైన నిర్వచనం రమణ స్వామి రమణాచార్యుడు ఇచ్చాడు. అది ఎందుకు ముక్కల కాదండి, రమణాచార్యుడు చెప్పింది ఎందుకు ముక్కల కథ, అనుభవాన్ని తీసి చెప్పాడు. దేవుడు ఎక్కడున్నాడు, నేను అనే బుద్ధి ఉంది ప్రతి మనిషికి, నేను అనే బుద్ధి ఉంది. ఆ నేను అనే బుద్ధిని చూశాను, నీకు నేను అనే బుద్ధిని చూశాను, అది ఎక్కడ ఉదయిస్తుందో, ఆ నేననే బుద్ధి ఎక్కడ ఎరైజ్ అవుతుందో అక్కడే దేవుడు ఉన్నాడని చెప్పారు. కరెక్ట్ నిర్వచనం అది. ఇంత అందమైన నిర్వచనం నీకు ఎక్కడ మరొక చోట కనపడదు. అయితే మనకి దేహాభిమానం అన్న చెప్పే ఉపాసన తప్పదు. దేహబుద్ధి జనాత్మ బుద్ధి ఉన్నంతకాలం ఉపాసన తప్పదు. అయితే కృష్ణుడు ఉపాసన కోసం అది నేను, ఇది నేను, ఇది రాముడు నేను, కృష్ణుడు నేను, కుమారస్వామి నేను, శంకరుడు నేను, మన ఉపాసన కోసం అన్నీ చెప్పాడు. ఉపాసన అయిన తర్వాత దేవుడు దర్శనం, అది 11వ అధ్యాయం విశ్వరూప సందర్శనం యొక్క వరణీయుడు కాదు, అంతా దేవుడు. ఎక్కడైంది దేవుడే, ఎక్కడ కానిది కూడా దేవుడు, అదే విశ్వరూప సందర్శనం. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, ఏమండి ఈ ఉపాసనలని, ఈ సాధనలని, ఈ విచారణలని, నేనెవడని, ఈ విచారణ ఈ గురవని, నేను ఎక్కడ చేయగలను, ఈ గురవంలో ఏదో ఉంది కదా, అది మీరు చూస్తాను కదా, అది మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది కదా, పోతా ఉన్నారు వాళ్ళు. ఈ గొడవలు ఏంటండి, యోగాభ్యాసం అని, ధ్యాన యోగని, ఈ ప్రాణాయామాన్ని, ప్రాణాన్ని నిరోధించి మనసుని రకడగా ఉంటుందని, అది భూయామయ నానయాటం, మనో నిగ్రహానికి భూయామయం, నేనేమన్నా ప్రశ్నించుకు, మనసుకి ఈ ప్రశ్న అంకుశం లాంటిది, ఏ నిత్య అంకుశం ఎటువంటిదో, ఈ మనో నిగ్రహానికి అంకుశం లాంటిది, నేనేమన్నా ప్రశ్న, ఇవన్నీ మీరు చెబుతున్నారనుకోండి, చేసే శక్తి లేదు, ఓపికి లేదు, ఆ ప్రజ్ఞ లేదు మాకు, ఆ యోచన మూడు మీద పడైంది, నేను బయటకు పోతాను. ఇవన్నీ ఎవరు చేయగలరండి, మీరు చేయగలమా, ఏది మీరు చెబుతుంటే వింటున్నాను. వాళ్ళు నిజంగా ఆచరణ చేద్దామన్నా మాకు ఆచరణ సాధ్యం కావటం లేదు. కొన్ని విషయాలు మీరు దయామయ్యుడు కదా, ఇవ్వగల శక్తి ఉంది కదా, ఇస్తే పోతాం, మిమ్మల్ని బాధ పెట్టద్దా, ఏ ఇచ్చి ఇవ్వరా చెబితే అన్నాడు. అప్పుడు భగవాన్ మాట చెప్పారు, బాగా చెప్పాలంటే నీకు ఇచ్చేస్తాను అనుకో. అప్పుడు అన్నారు, బాగా చిన్న గుడిసులోకి ఏనుగులు చేరితే ఆ గుడిసి పరిస్థితి ఎలా అవుతుందో, నేను నీకు ఇచ్చేసిన నీ పరిస్థితి ఎలా అవుతుంది అన్నారు. అంటే తయారు కావాలనుకున్నారు, బాగా చిన్న గుడిసులోకి ఏనుగులు చేరితే ఏమవుతుంది, ఆ గుడిసి ఏమవుతుంది, నిన్ను అడిగినట్టు నీ ఇచ్చేస్తే నీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. నువ్వు కొంచెం తయారు కావాలి, నేను ఇవ్వడానికి సిద్ధంగానన్నావు, కానీ పుచ్చుకోవడానికి ఇంకా సిద్ధంగా లేదు. పుచ్చుకోవడానికి కొంచెం రెడీ అయితే నేను ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, పుచ్చుకోవడానికి రెడీ అయితే అంతే. నువ్వు అడగక్కడ, నువ్వు ఊరుతాడు, మనం ఎవరైనా పెద్దల దగ్గర వెళ్ళినప్పుడు, గురువుల దగ్గర వెళ్ళినప్పుడు మీ అనుగ్రహం మాకు కావాలని అడుగుతాం, అడగక్కర్లేదు, అడగకుండానే వాళ్ళు ఇస్తారు. మీ అనుగ్రహం మాకు కావాలండి, మీ ప్రేమ మాకు కావాలి, అలా అడగక్కర్లేదు. మనదే ప్రేమ, మనకి ప్రేమలు ఉంటాయి. అంటే మన ప్రేమలు అంటే చర్మానికి ఎంత రేగుతుంటుందో మన ప్రేమలు కూడా అంతే రేగుతుంది. మీరు ఎంత అవుతుందే, మన ప్రేమలు ఎటువంటి అంటే పేక ముక్కలతోటి కట్టిన కోట లాంటి కట్టడం. పేక ముక్కలతోటి కట్టిన కోట ఎలా ఉంటుందో, కొంచెం దారి వస్తే మొత్తం అంతా పడిపోతుంది, కోట అంతా పడిపోతుంది. అంటే అహంకారంతో కూడిన ప్రేమ, అహంకారంతో కూడినటువంటి మాటలు, అహంకారంతో కూడిన చేష్టలు అన్నీ కూడా పేక ముక్కల కోట లాంటివి, కొంచెం దారి వస్తే పోతాయి. ఈ ఫ్రెండ్షిప్ నిలబడే ఫ్రెండ్షిప్లు కాదు. మీరు ఎవరితోటి స్నేహం చేస్తున్నారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా కొంచెం కష్టమైన మాట అన్నారనుకోండి, మొత్తం స్నేహం ఆ రోజుతో పూర్తయిపోతుంది. అంటే రమణ మహర్షి గారు ప్రపంచాన్ని విడిచిపెట్టి, వ్యవహారాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పారిపోమని లేదు. ఈ వ్యవహారం అంతా రాగద్వేషరహితంగా ఉన్నారు. ఎక్కడ నిన్ను పారిపోమని లేదు, ఎక్కడో కొండగోహం లేదు, నిన్ను పారిపోమని ఆయన చెప్పలేదు. మీ వ్యవహారం అంతా కూడా, మీ డే టు డే లైఫ్ లో మీ యాక్టివిటీ అంతా కూడా రాగద్వేషరహితంగా ఉండాలి. అప్పుడు ఈ అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన వాడికి ఆత్మవైభవం తెలుస్తుంది, ఆత్మానుభవం పొందాలంటుంది, ఆకాంక్ష ఉబ్బుకి ఉబ్బుకి వస్తుంది. అది పొందటం కాదు, పొందకుండా ఉండలేదు. అంటే ఇది మీకు మహాత్ములతో సాంగత్యం చేసిన వారితో పరిచయంగా కొంచెం ఉంటాను. వారి మౌనంగి మీద, వారి వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తుంటాయి, వారి వైబ్రేషన్స్ నీ మీద పనిచేస్తుంటాయి. నువ్వు నిజాన్ని తెలుసుకో, ఆత్మను తెలుసుకో, ఆ భగవద్గణం పొందని వారికి ఎప్పక్కర్లేదు. అది సమక్షంలో ఆ భగవద్గణం పొందాలనేటువంటి ఆ లోపల ఆ కాంక్ష, ఆ డిజైన్ నీ లోపల నుంచి ఉదయించి వస్తున్నాయి, కానీ వారి నోటితో చెప్పక్కర్లేదు, వారి మాటలతో పనిలేదు. అంటే అది మౌనంలోంచి వచ్చే కాంతి తరంగాలు, శక్తి తరంగాలు, ఆ శాంతి తరంగాలు నీ మీద పనిచేస్తుంటాను, ఇది జరిగిపోయినా. ఆ మౌని యొక్క ప్రభావం ఉంటుంది, ఆ జ్ఞాని యొక్క సన్నిధానం అటువంటిది. అంటే కర్మయోగికి జ్ఞానయోగికి తేడా ఉంది. జ్ఞానయోగి చేసే పని లోకానికి కళ్ళకు కనపడదు, జ్ఞాన యోగి చేసే పని ఉంటుంది, వాడు పని చేస్తూ ఉంటాడు, వాడి ద్వారా పని జరుగుతూ ఉంటుంది. పని చేస్తాడానికి ఏమంటుంది అంటే వాడి ద్వారా పని జరుగుతూ ఉంటుంది, కానీ లోకం తొందరగా గుర్తించలేదు. కానీ కర్మయోగి చేసే పనిని చూశారు, అది సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, బాహ్యంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే లోకం కర్మయోగులకు ఇచ్చిన గౌరవం జ్ఞానయోగులకు ఇవ్వదు. కర్మయోగి ఎంత పని చేస్తూ ఉంటాడు, జ్ఞానయోగి కూడా అంతే పని చేస్తూ ఉంటాడు. కానీ కర్మయోగి చేసే పని కొంత కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది, జ్ఞానయోగి పని చేస్తుంటాడు కొన్ని కళ్ళకు కనపడదు. అంటే వాడు ఏం చేస్తుండే కానీ కనిపిస్తుంది సమాజానికి. వాడి ఉపాధి ద్వారా ఎంత మంచి జరుగుతుంటుందో, ఆ జ్ఞానయోగి ఉపాధి ద్వారా, కర్మయోగ ఉపాధి ద్వారా కూడా ఆ మంచి జరుగుతూనే ఉంటుంది. కానీ కర్మయోగి చేసే పని మీ కళ్ళకు కనిపిస్తుంది, జ్ఞానయోగి చేసే పని మీ కళ్ళకు కనపడదు. కాబట్టి వాడు చేతుండదని కనిపిస్తుంది. దేహభావం నశించిన తర్వాత, అహంకారం నశించిన తర్వాత చేసిన కర్మనే అకర్మ అని చెప్పాడు. అది అకర్మ అంటే దాని అర్థం ఏంటి, వాడు చేసినా చేయని వాడితోటి సమానం. ఇంకా అక్కడ కర్తృత్వ బుద్ధి లేదు. కర్తృత్వ బుద్ధి నీకు నశించిన తర్వాత మూడు లోకాల్లో దండం చేసిన నీకు పాపం అంటున్నాడు కృష్ణుడు గీతలో. కర్తృత్వ బుద్ధి నశించిన తర్వాత, దేహ బుద్ధి నశించిన తర్వాత మూడు లోకాలు నువ్వు నాశనం చేసినా నీకేం దోషం అంటుంది. అంటే అక్కడ స్వార్థం లేదు, కర్తృత్వం లేదు, దేహానికి పరిమితమైన బుద్ధి అక్కడ నీకు లేదు. దేహ బుద్ధి నశించిన వాడు మూడు లోకాలు దహనం చేసిన వాడు దోషం అంటుంది. అది అస్థాయి. నీ మాట కంటే, నీ చేత కంటే, నీ తలంపు కంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉందో నీకు తెలియకపోయినా. అంటే జ్ఞాని యొక్క మౌన జీవిత విధానాన్ని మార్చేయచ్చు. నేను గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పి ఈ మారు మనస్సు మీరు తీసుకురాలేకపోవచ్చు. నేను కానీ ఒక మహాజ్ఞాని, ఒక మహాగురువు, లేదా ఒక సత్పురుషుడు, ఒక సజ్జనుడు, వాడు మాట్లాడుతూ పని లేకుండా మౌనంగా ముందు కూడా మీకు మారు మనస్సు తీసుకొచ్చి మీ జీవిత యొక్క విధానాన్ని మార్చగల శక్తి మౌనాన. వేలాది గ్రంథాలు చదివినా మీకు తెలియని విషయం జ్ఞాని యొక్క సమక్షంలో ఒకసారి మృదంగం వస్తుంది, మీకు స్ఫురిస్తుంది. వర్షాకాలంలో నీటిలు వస్తాయి చూడండి, అది తెలుస్తుంది ఒకసారి మృదంగం. జ్ఞాని యొక్క సమక్షంలో జ్ఞాని యొక్క మౌనం అది బుద్ధి లాంటిది కాదు. మృదవైన గురువు ఎక్కడున్నాడు, బయట లేదు, ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు మృదవైన గురువు. కొంచెం రమంతో ముందంత మనసుకు అంత దృష్టి కలిగిందా, ఆ లోపల గురువు ఏం చేస్తాడంటే లోపల మనస్సును దాని తానులోకి ముంచుకుని వెళ్ళి ఆ లోపల హృదయంలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే, ఆ చైతన్యం ఏం చేస్తుంది, ఎనర్జీ ఏం చేస్తుంది, మనస్సును తనలోకి ముంచుకుని ఆ మనోనాశనాన్ని చేసి ఆ లోపల ఉన్న ఎనర్జీ తన స్వరూపాన్ని మనకి ఇస్తుంది. అది సాక్షాత్కారం. మృదవైన గురువు ఎక్కడున్నాడు, మన హృదయంలోనూ ఉన్నాడు. కానీ గురువు మనకి బయట ఉన్నాడనుకుంటున్నాం, బయటను బయట గురువు చేసే పని కూడా ఉంటుంది. కానీ నిజమైన గురువు ఎక్కడ ఉన్నాడంటే మన లోపల ఉన్నాడు. గైడెన్స్ లోపల నుంచి వస్తుంది మనకి, గైడెన్స్ మనకి బయట నుంచి రాదు, లోపల నుంచి గైడెన్స్ వస్తుంది. అంటే మౌనం మాట్లాడదని మీరు అనుకోవద్దు, మౌనం మీకు ఉపదేశం చెప్పదని మీరు అనుకోవద్దు. మౌనం మాట్లాడుతుంది, మౌనం కూడా సందేశం ఇస్తుంది, మౌనం కూడా మీకు ఉపదేశిస్తూనే ఉంటుంది. మౌనం అనుకునే శక్తి ఈ మాట్లాడలే. అంటే స్థూల బుద్ధి ఉన్నవాడికి మాట కానీ సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి, ఆ సత్యం ఇంటలెక్ట్ ఉన్నవాడికి, సత్యం ఇంటలెక్ట్ ఉన్నవాడికి మాట్లాడుతుంది పని లేదు, మౌనం సరిపోతుంది. ఆ దేహ బుద్ధి ఉన్నవాడికి, స్థూల బుద్ధి ఉన్నవాడికి మాట్లాడి చెప్పాలి. ఆ మనస్సుని రెండు రెండు వరైన లోకాన్ని చూస్తున్నావు, ఏ విషయాన్ని చూసినా ఆ మనస్సుని గోలు ధరను చూస్తావు. దాన్ని చింతిస్తే ఏం లేదు, మనం ఏ విషయాన్ని చూసినా మనసుని పెట్టుకుని చూస్తాం, ఆ మనసుని చింతిస్తే నువ్వు లేదు. ఏ విషయాన్ని చూడండి, ఆయన చూస్తే వీడు చూస్తున్నాడు, వాళ్ళు మనం ఏదైనా అపకారం చేశారేమో, వాళ్ళు ఏమైనా ఉపకారం చేశారేమో, మీకు అర్థమవుతుందా, లేదా వాడు చూడటోడు, వాడు ఎట్టుకోడు, ఏదో చూస్తాం, మీకు అర్థమవుతుందా. ఆ మనసును పెట్టుకునే చూస్తాం, అంటే మనకు ప్రాపర్గా విషయం అర్థం కాదు. ఆ మనసును చింతిస్తే వాడు యోగి అవుతాడు, అది యేసుక్రీస్తు అంటాడు. నిన్ను ప్రేమించిన వాడు నువ్వు ఎలాగైనా ప్రేమిస్తున్నావు, మీకు అర్థమవుతుంది కదా. అందరూ చేస్తున్నారు, లౌకికులు కూడా చేస్తున్నారు. నువ్వు భక్తులు అయి ఉండు, నువ్వు నిన్ను ప్రేమించడం వలన కూడా నిన్ను ప్రేమించే శక్తి నీకు లేకపోతే నీకు భక్తులు ఏమవుతాడు, నువ్వు లౌకికులు కూడా చేస్తున్నారు. మనల్ని ప్రేమిస్తా అంటే ఎక్కడ మనం వాళ్ళని ప్రేమిస్తాం, అది భక్తి ఎక్కడ దానికి లౌకికులు కూడా పనిచేస్తున్నారు. కానీ నిన్ను ప్రేమించడం వలన కూడా నీకు ప్రేమించే శక్తి లేకపోతే నువ్వు భక్తులు కూడా అవుతావు. నువ్వు చిన్న రహస్యం మీరు మనసులో పెట్టుకోండి, అసలు ముందు భక్తిని మనం కొనాలిగా. ఆ భక్తి, ఆ మానసిక అనుబంధం గురువుతోటి, ఈశ్వరుడితోటి ఆ మానసిక అనుబంధం, ఆ పునాదిని మనం గట్టి చేసుకుంటే, ఆ భక్తి అనే పునాదిని మనం గట్టి చేసుకుంటే యోగం వచ్చేస్తుంది, జ్ఞానం వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, సద్గుణాలు వస్తాయి, సహృదయం వస్తుంది, సద్బుద్ధి కలుగుతుంది. ఆ పునాదిని, ఆ భక్తి అనే పునాదిని గట్టి చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఆచార్య గారు అన్నారు, ఆత్మజ్ఞానానికి కావలసినటువంటి ముఖ్యమైన సామాగ్రిలో భక్తి రూపు సమాధి చాలా ఇంపార్టెంట్ సామాగ్రి అన్నారు స్వాములు వారు. అది మీకు కలిగిందని ఐశ్వర్య సిద్ధికి వస్తాం, అంటే చేసినా చేయని వాడితో సమానం. ఒకటి జ్ఞాపించుకోండి, ఒక చిన్న విషయం మీకు, లోకం మనకు బయట ఉంది, దేహం మనకు బయట ఉంది, సోఫాలు శాపాలు బయట ఉన్నాయి, కానీ మిత్రులు బయట ఉన్నారు, శత్రువులు బయట ఉన్నారు, శత్రులు బయట ఉన్నారు. అర్థమవుతుంది, అందరూ బయటే ఉన్నారు. అయ్యేవి మనం కాదు, మనం శుద్ధ చైతన్యమైన జ్ఞానమే మనం. ఈ గొడవలన్నీ బయట ఉన్నాయి, కళ్ళు మూస్తే ఏం లేదు, మిత్రులు లేరు, మిత్రులు లేరు, శత్రువు లేరు, కళ్ళు మూస్తే ఏం లేదు, ఇవన్నీ మనకి అవి మనం కాదు, మనకి బయట ఉన్నాయని. కానీ మొత్తం సమస్తం కళ్ళు అంతా కూడా మనకు బయట ఉన్నట్టు అది గుర్తుపెట్టుకోండి. మీ శత్రువులు, మీ మిత్రులు, మీ పుత్రులు అన్నీ బయట ఉన్నాయి. అనుభవం అనేది మీ హృదయంలోనూ కలుగుతుంది, బయట కలగదు. ముకుంద మాలని కులశేఖరరావు అని రాశారు. ఇప్పుడు సైంటిస్ట్ అంటే ఉప్పు సముద్రం గురించి వర్ణిస్తుంటే సంసార సముద్రం ఎలా ఉంటుందో ముకుంద మాలలో కులశేఖరరావు వారు గారు చెప్పారు. తన సముద్రంలో సుడుగు ఉండాలంటారు. సముద్రం ఏముంటాయి? సుడుగు ఉండాలంటాయి. భార్యకి భర్త సుడుగున్నా ఉన్నాడు ముకుంద మాలలో కులశేఖరరావు వారు. భార్యకి భర్త సుడుగుండం అంటే భర్తకి భార్య సుడుగుండం. ఆ సుడుగుండంలో పడ్డాడు బయటకు రాలేదు. ఇది నేను చెప్పడం లేదు, ఎవరు ఆళ్ళవారు చెబుతున్నారు, కులశేఖర ఆళ్ళవారు చెబుతున్నారు. మనకి సముద్రంలో కూడా గాలి వస్తుంది కదా. ఈ సంసార సముద్రంలో వచ్చేయంటే మీ కోరికలే, మీ కోరికలే, ఆ కోరికలే, మీ కోరికలే వాయు. అలలు ఉంటాయి సముద్రంలో, సంసార సముద్రంలో కూడా అలలు ఉంటాయి. రాగద్వేషాలే అలలు సంసార సముద్రం. ఒకరిని చూస్తే ఇష్టం, ఒకరిని చూస్తే ఇష్టం. ఒకరికి అపకారం చేస్తాం, వాళ్ళకి ఉపకారం చేస్తాం. ఇదే మనకి కర్మకర్మ చుట్టుకుంటుంది. అయ్యి అలలు యథార్థం చెప్పాలంటే మనం సభ్యులు ఎవరికి మంచి చేయమండి. అంటే మన డబ్బు, మన దగ్గర ఉన్న డబ్బు మంచిది కాదు. మన దగ్గర ఉన్న డబ్బు మంచిది అయితే మనం సత్పురుషులకు, సజ్జనులకు, ఎవరికైనా అర్హత ఉన్న వాళ్ళకు, యోగ్యత ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాం. మన దగ్గర ఉన్న ధనమే మంచిది కాదు అంటే మనకు సమృద్ధి కలగలేదు. మంచి హృదయం ఉన్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి మనం ఎంత సహాయం చేస్తాం మీరు ఎవరైనా చెప్పండి. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే నిరంతరం మన మనస్సు మనం మంచిని చేస్తూ ఉంటుంది. మనం మంచివాళ్ళని కాకపోయినా నువ్వు మంచివాడే, నువ్వు మంచివాడే, నువ్వు మంచివాడే మనం చూసుకుంటుంది. అంటే ఎవరి మనస్సు అని మ్యాగ్జిమం వంచన చేస్తూ ఉంటుంది. నీకు అర్హత లేకపోయినా, నీకు యోగ్యత లేకపోయినా భగవంతునిగా దోషం అనిపిస్తూ ఉంటుంది. నీకు భగవంతుని నాకు ఇంకా జ్ఞానాన్ని ఇవ్వలేదు, శాంతిని ఇవ్వలేదు, వైకుంఠాన్ని ఇవ్వలేదు, మోక్షాన్ని ఇవ్వలేదు నీకు అనిపిస్తూ ఉంటుంది. నీ అంటే నీ మనస్సు అలా చేయిస్తూ ఉంటుంది. నీకు అర్హత లేదు, యోగ్యత కాదు, యోగ్యత లేదు, నువ్వు దిగరవ కాలేదు. అయినప్పటికీ భగవంతుని నాకు ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించలేదు, మోక్షాన్ని ప్రసాదించలేదు అని నీకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ వంచన చేసేది ఎవరో కాదు, ఇతరులు కాదు, నీకు బయట ఉన్న వాళ్ళ కానీ నీ లోపల ఉన్న మనస్సుని నువ్వు వంచన చేస్తున్నాను. అంటే నువ్వు భగవాన్ చెప్పింది ఏంటంటే దేవుడు లేదు, దేవుడు అనుగ్రహం లేదు అనుకోకపోయా, అనుగ్రహాన్ని పొందడానికి నీ మనస్సును తయారు చేయవయ్యా. అదే పూజ చెయ్యి, జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, మీరు గది యజ్ఞం చెయ్యి, మరో యజ్ఞం చెయ్యి, ఏది నీకు చేతనైతే చెయ్యి. భగవంతుడు నీకు అవకాశాలు ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేయకు. అప్పుడు నీ మనసు తయారవుతుంది. నీ మనసు తయారైతే దేవుడు అనుగ్రహం రిసీవ్ చేసుకోవడానికి అది శుద్ధి అవుతుంది. నువ్వు శుద్ధి కానీ నీకు రాదు. నీకు ఎంతవరకు నువ్వు శుద్ధి అంతవరకు నీకు వస్తుంది. ఏ మతం యొక్క గమ్యమైనా, ఏ సాధన యొక్క గమ్యమైనా ఆత్మ సాక్షాత్కారమే, సత్య సాక్షాత్కారం. ఏ మతం యొక్క గమ్యమైనా అదే, ఏ సాధన యొక్క గమ్యం కూడా అదే. మీరు ఏ దేవుని ఉపాసన చేసిన మీ గమ్యం అది అదే. భగవాన్ ఎంత భక్తుడో మీకు నేను చెప్తాను. ఆయన శరీరం ఇంకా 2 నిమిషాలకు విడిచిపెడతారనగా, ఆ శరీరం 2 నిమిషాల్లో పడిపోతుందిగా. ఒకసారి ఆయన ఎలా పడుకున్నారు, తెలిసి కూర్చోబెట్టుకున్నారు, కూర్చోబెట్టాక కాల్ ఆయన సర్దుకున్నారు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు మనవ కల్పితుడు అని చెప్పినటువంటి ఈ రమ మనిషిని ఒకసారి ఆ ఈశ్వరుడు నామం చాంటింగ్ చేసేటప్పటికి 2 కళ్ళంతా గొట్టబడ్డ నీళ్ళు కాగితే భగవాన్ శరీరం రాలకు ఒక ఉజ్జ్వలమైన జ్యోతి, ఒక పెద్ద జ్యోతి లోపల నుంచి వచ్చి పైకి ప్రయాణం చేసి ఈశాన్య దిక్కుగా ప్రయాణం చేసి ఆయన దీనిలో వేలాది మంది, లక్షలాది మంది చూస్తుంటే ఆయన శిఖరంలో ఐక్యమైంది. ఇంటికి మాట ఏం చెబుతున్నాడంటే రమా మహర్షి కింద నుంచి పైకి వచ్చిన వాడు కాదు, పైనుంచి కిందకు వచ్చిన వాడే. కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, పైనుంచి అంటే అరుణాచలమైన అరుణాచలం జ్యోతి స్వరూపం. ఆ జ్యోతి రమణ రూపం ధరించి వచ్చింది. అరుణాచలం అంటే ఎవరు? జ్యోతి. ఆ జ్యోతి, ఆ జ్యోతి రమణ రూపం ధరించి వచ్చింది. మళ్ళీ ఆ జ్యోతి ఏం చేసిందో, దేహం పడిపోయినప్పుడు, ఆ దేహం రాలిపోయినప్పుడు ఆ జ్యోతి మహోజ్వలంగా ప్రకాశించి పైకి ఎగిరి, ఒక్కసారి ఆ జ్యోతి పైకి ఎగిరి ఈశాన్య దిక్కుగా కొంత దూరం ప్రయాణం చేసి అరుణ గిరిలో, అరుణ శిఖరంలో ఐక్యమైంది రమణుడు. అంటే జ్యోతి, జ్యోతి స్వరూపం. అన్నాచారి మిమ్మల్ని వ్యవహారం విడిచిపెట్టి, వేరే సంసారం విడిచిపెట్టి ఎక్కడికో పారిపోమని చెబుతుంది. మీ వ్యవహారం రాగద్వేష రైతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి. అది మీరు యహాన్ని సాధిస్తారు, పరాన్ని సాధిస్తారు. కృష్ణుడు చెప్పినట్టు నిరంతరం సందర్శించే వాడికి ఏమో లేదు, పరం లేదు. అంటే మన ముందు పరమేశ్వరు మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన పట్ల మనకు ప్రేమ కలిగితే భక్తి కలుగుతుంది. అంటే ద్వేషంతో మన లోకాన్ని జయించలేం, కానీ ప్రేమతో లోకాన్ని జయించగలం. ఆ నిష్కామ కర్మ చేసేవాళ్ళు, నిష్కామ భక్తులు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ చిరంజీవులే. ఒక హనుమంతుడే చిరంజీవి కాదు. నిష్కామ భక్తి ఉన్నవాడు, నిష్కామ కర్మ చేసిన వాళ్ళందరూ చిరంజీవులు ఈ లోకంలో. మన శరీరం పడిపోయిందని కూడా పదకొండు రోజులు ఏదో పది ఇస్తారు, ఏ పది మంది భోజనాలు పెడతారు, ఆరు ఇస్తాడు మనకి దేహ ఘటనానికి వెళ్తే ముగిసిపోతుంది ఇంకా. ఇంకా అర్థమవుతుందే. అయితే ఇప్పుడు రమణుడు, రామకృష్ణుడు, వశిష్ఠుడు మన హృదయంలో ఎంత సజీవంగా ఉన్నారో చూడండి. వాళ్ళు వాళ్ళు చిరంజీవులు అంటే వాళ్ళకి దేహం లేకపోయినా మన హృదయంలో సజీవంగా ఉన్నారు. చిరంజీవులు అంటే వాళ్ళు మనం చిరంజీవులం కాదు. మీరు దేవుడు పని చేస్తే, మీరు దేవుడికి సంబంధించిన పని చేస్తే, దేవుడికి ఇష్టమైన పని కనుక మీరు చేస్తే, మీ ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి దేవుడికి ఇష్టమైన పని చేస్తే, దేవుడు సంతోషించే పని చేస్తే, మీరందరూ కూడా, మీరు ప్రతి ఒక్కరు కూడా చిరంజీవులు అవుతారు. అంటే సందేశం లేదు. నేను మీ హృదయంలో ఉన్నాననుకోండి, మీరందరూ నా హృదయంలో ఉన్నారనుకోండి, గోడ మీద బొమ్మలు ఉండుకోండి. ఆ గోడ మీద బొమ్మలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాటి దగ్గర పనే లేదు మనకి. అసలు ఈ రెండు మాటలు మీరు జ్ఞాపకించుకోండి. ఒకటి ఈగో వేస్తే బిహేవియర్, ఇంటెలిజెంట్ బిహేవియర్. అంటే విషయాన్ని గ్రహించే బుద్ధి ఉండాలి. అంటే భగవంతుడు ఏ స్థాయిలో అయితే చెబుతున్నాడో ఆ స్థాయికి మనం ఎదిరితేనే కానీ ఆ విషయాన్ని మనం గ్రహించలేదు. మన భగవంతుడి స్థాయికి ఎదిరితేనే కానీ భగవద్ అనుభవం మనకు కలగదు.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ